புரிந்துகொள்ளார். மாணவர் இணைந்துட்டான தனம் அவசரம், ஆனால் தனம் கண்ட ஆனந்தம் கொடுப்பது, தனம் கண்டே சாந்தி கொடுப்பது, தனம் கண்டே சுகம் கொடுப்பது, தனம் கண்டே சந்திருப்தி கொடுப்பது. கலசங்க பிரதமர் தனம் கொடுப்பதுன்னு கொடுப்பார் காதலே பரதான தனம் அவசரம். இங்க ஆனந்தம் லேதனுக்கு ஒரு தனம் உண்டனுக்கொண்டு ஏம் சேசுகுண்டாரா தனம், இது சாந்தி லேதனுக்கொண்டு தனம் உண்டனுக்கொண்டா தனம் ஏம் சேசுகுண்டாரு, இது சந்திருப்தி லேதனுக்கொண்டு சந்திருப்தி லேனப்பட தனம் மிம்மனு சொல்லப்பட்டதும். அண்டே நீ தனம் மிம்மனு சொல்லப்பெற்ற விதம் உண்டாது, காரணம் நீ தனம் மிம்மனு துக்கப்பெற்ற விதம் உண்டக்கூடாது. மனம் தனமே தப்புது அனுக்கொண்டு ஆனந்தம் உண்டு, தனம் சரிக்காது, சாந்தி உண்டு, தனம் சரிப்போது. మీరు నూటికి నూరు రూపాయలు ఆనందం ఉన్నారనుకోండి, మీ ఆనందం ముందు ధనం అనేది ఒక లెక్కలేదు కాదు. నూటికి నూరు రూపాయలు మీరు శాంతిలో ఉన్నారనుకోండి, ధనం ఆ శాంతిని ధనం తరవని చూడేసింది. శాంతి కంటే సుఖం కంటే ఆనందం కంటే ధనం చాలా తక్కువ స్థాయిలో సుమ్మ అది గ్రహించాలి. మనం జీవించడానికి ధనం అవసరం అంతవరకే, కానీ ధనమే సర్వస్వం అనుకుంటే వాడికి మెంటల్గా వాళ్ళు మానసికంగా అనారోగ్యానికి గురయ్యారు అమెరికాలో అని చెప్పడం కోసం ఈ విషయాలు డాక్టర్ గారు చెప్పారు. ఈ విషయాలు మీకు కూడా ఉపయోగపడతాయని చెప్తున్నాను. ఇది శాంతి ముందు ఆనందం ముందు సుఖం ముందు ధనం సరిపోదు సుమ అని ధన సాత్పర్యమది. ఎవరి ఏ గురువు దగ్గరికైనా సాధన చేయండి సాధన చేయమంటున్నారని సాధన నుంచి పడలేకపోతున్నాం. ఏ గురువు గారి దగ్గరికైనా ముందు సాధన చేయండి అంటారు. ఎంతకాలం చేయాలి నీ సాధన, ఎంతకాలం చేయాలి అని ఒక భక్తుడు ప్రశ్నిస్తున్నాడు. అంటే నీకు ఎంతకాలం అయితే తరంపులు వస్తున్నాయో అంతకాలం నువ్వు సాధన చేస్తూ ఉండవలసిందని. ప్రతి తరంపే దుఃఖానికి కారణం తరంపు. తరంపు లేకపోతే అసలు దుఃఖమైనది మనిషికి. శరీరం చనిపోతుంది, మనం చనిపోతుండే మన శరీరం చనిపోతా అంటే మనకెంత దుఃఖం వస్తుంది. అంటే శరీరం మంద కాకపోయినా మంది అని ఒక తలంపు ఉంది, ఆ తలంపు వద్దు. దేహం చనిపోతుంది, చనిపోయేటప్పుడు ప్రతి వాడు దుఃఖపడతాడు. ఈ చేత దుఃఖపడుతున్నాడని చిన్న కూని. అంటే దేహం నేను అంటూ తలంపు వాడు దుఃఖపడుతున్నాడు. దేహం చనిపోవడం వాడికి దుఃఖం లేదు, ఆ దేహం నేను అని అనుకుంటున్నాడు కదా తలంపు, ఆ తలంపులో దుఃఖం వస్తుంది. దేహం మరణించక ముందు ఆ తలంపు పోయింది అనుకుంటు వాడికి వాడికి దుఃఖం వాడు. వాడికి దేహం ఉన్నామంటే దేహం దేహం ఉండటం వల్ల వాడికి లాభం లేదు, దేహం పోవటం వల్ల నష్టం లేదు. మనకి ఏదైనా ఒక మంచి భావాలు వచ్చాయి అనుకోండి, మంచి మంచి పవిత్రమైనటువంటి భావాలు వచ్చాయి అనుకోండి, మనకి మన దేహం చనిపోయినా మన భావాలు ప్రపంచం మీద మానవ జాతి మీద పనిచేస్తుంది. మన దేహం ఉండక్కర్లేదు, దేహం లేకపోయినా ఆ మంచి తలంపుల యొక్క ప్రవాహం మానవ జాతి మీద ఆ పని చేస్తూ ఉంటుంది. రాగం ఉందని ఇష్టం ఉందనుకుంటే ఒక తలంపు, అది ఇష్టం ఉందనుకోండి అది కూడా ఇవన్నీ తలంపు. మొత్తం జీవితాన్ని తలంపులే, జీవితంతో తలంపులే, పుట్టుకు కూడా ఒక తలంపు, ముసలతనం ఒక తలంపు, సాగు ఒక తలంపు, రోగం ఒక తలంపు, ఇవన్నీ తలంపులే. అంటే నీకు తలంపులు ఎక్కడి నుంచి ఉపయోగిస్తున్నాయి? దేహము నేనని మూల తలంపుల నుంచి తలంపులు వస్తున్నాయి. అంటే ఆ మూలతలం పెళ్లి హృదయంలో అణిగిపోయి కరిగిపోయే వరకు నువ్వు సాధన చేస్తూ ఉండవచ్చు. దానికి తగుదేం లేదు, నువ్వు సాధన చేస్తూ ఉండవలసిందే. అయితే ఈ జన్మలో అది సాధించలేవనుకో రాబోయే జన్మలైనా సాధించాలి. అంటే భగవంతుడు మనకి జన్మలు ఏంటి చేస్తాడంటే అవకాశాలు ఇస్తాడు. అంటే మనం ట్రూత్ని సత్యాన్ని తెలుసుకోవడం కోసం అవకాశం ఇస్తాడు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే జన్మని ఏంటి ఎప్పుడు పొందుతాము, ఎప్పుడు పొందుతాము, ఈ జన్మలో పొందుతాము అని, ఎప్పుడు పొందుతాము ఈ జన్మరాశ్రం నేను సాధించగలం ఎలా అడుగుతా ఉంటారు. అలా కాదు, సాధన చేసేటప్పుడు కూడా మీరు హ్యాపీగా ఉండాలి. సాధన చేసేటప్పుడు కూడా అంటే జన్మలో ఎంత ఆనందం ఉందని మీరు అనుకుంటున్నారో సాధన చేసేటప్పుడు కూడా అంత ఆనందంగా శాంతిగా మీరు చేయగలగాలి. అది టెన్షన్ పెట్టుకోకూడదు. నువ్వు సాధన చేయాలి, నువ్వు చేసిన సాధన నీకు హ్యాపీగా ఉండాలి, సుఖంగా ఉండాలి, శాంతి ఈజీగా ఉండాలి. అయితే అది ఈజీగా ఉండటం లేదు నీకు. అయితే నీ సాధన ఎప్పుడు అడిగిపోతున్నారు, ఎప్పుడు గమ్యాన్ని చేరుకుంటామని మీరు అనుకుంటున్నారు. సాధన ఈజీగా ఉండాలి అంటే తేలిగ్గా ఉండాలి మీకు. అది సాధన చేస్తున్నప్పుడు కదా పెద్ద కష్టం కదా, మీరు కష్టం అనుకుంటే ఎంతకాలం చేయగలం? ఎప్పుడైనా కష్టం అనుకుంటే చేయలేం కదా. అంటే మరి ఎంత తేలిగ్గా మనం తేలిగ్గా చేసుకుంటుంటే అది అసలు గమ్యం గురించి మనం ఆలోచించకూడదు. అది ఎప్పటికప్పుడు వస్తుంది, ఈ జన్మలో రావచ్చు, రాబోయే జన్మలో రావచ్చు. నువ్వు చేసుకున్న పని జాగ్రత్తగా చేసుకోవడం, వర్తమాన కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం. వర్తమాన కాలాన్ని మీరు ఉపయోగించుకోండి, జాగ్రత్తగా ఉపయోగించుకోండి. జాగ్రత్తగా ఉపయోగించుకుంటే భవిష్యత్ కాలం గురించి మీరు ఆలోచించక్కర్లేదు, దాని అందరూ జాగ్రత్త పడదు. ధృతరాష్ట్రుడు ఇంద్రుని అడిగాడు, ఏంటో రాత్రులు ఈ మధ్యన సరిగ్గా నిద్రపడటం లేదు అంటారు నాకు. ఇంద్రుడు ఏమన్నాడంటే అసలు ఎప్పుడు నిరంతరం చెడ్డ ఆలోచన ఆలోచించి, నిరంతరం ఏటవాళ్ళ మీద ద్వేషం పెట్టుకుని, నిరంతరం చెడ్డ ఆలోచన ఆలోచించి వాళ్ళకి రాత్రి సరిగ్గా నిద్రపడటం లేదు అన్నాడు ఇంద్రుడు ధృతరాష్ట్రుడు. చాలా మంది ఉంది చెప్పలేదు, మాకు రాత్రి నిద్రపడలేదు అంటే మాకు రాత్రి నిద్రపడలేదు ఇలా అంటూ ఉంటారు. అప్పుడు ఏదైనా మంచి కర్మలు చేస్తాంటే నీకు మంచి ఆలోచనలు వస్తాయంటే, సదోదయం ఉంటే సద్బుద్ధి ఉంటే నీకు శుభ్రంగా నిద్రపడుతుంది. ఇంకా సద్బుద్ధి ఉంటే కదా ఎప్పుడు పాడ ఆలోచనలు వస్తాంటే నీకు నిద్ర ఏంట్రా అన్నాడు. అంచేది సాయంత్రం పడుకునేమని నువ్వు ఏదైనా ఓడింగ్ బుక్ భగవద్గీత రమణ భాషల్లో లేకపోతే ఏదైనా నీ ఏది నచ్చితే సాయంత్రం పడుకునే ముందు మీరు పవిత్రమైన గ్రంథం చూసుకోవాలి. పవిత్రమైన గ్రంథం చూసుకోవడం దాని ప్రభావం ఇద్దట్లో కూడా సాగుతుంది. దాని ప్రభావం మనకు అనేక తలంపులు వస్తూ ఉంటాయి, చెడు తలంపులు వస్తూ ఉంటాయి, మంచి తలంపులు వస్తూ ఉంటాయి. ఆ చెడు తలంపులు ఏం చేయాలంటే దాన్ని మొక్కలో ఉన్నప్పుడే దాన్ని తొలగించేస్తే తీరిక, అదే చెట్టు వేసిన ఇవ్వకుండా దాన్ని మనం తొలగించాలి. మనకి ఏదైనా చరిత రూపంలో వచ్చినప్పుడు అది బీజ రూపంలో ఉండగా దాన్ని వేధించేస్తే అది పోతుంది, దాని క్షణం మీద పెట్టి వేధించేస్తే దానికి పోతుంది. కానీ అది మనం వేధించకపోతే అదే పెద్దగా వస్తుంది, అదే నేను బంధు వస్తుంది. ఇంక ఏదైనా చరిత రూపంలో వస్తుంటే ఆ బీజ రూపంలోనే వాటిని అణిచేయాలి. దాన్ని వైరాగ్యం అంటారు. వైరాగ్యము అభ్యాసం. ఈ సాధకుడికి బాగా రెండు చాలా ముఖ్యంగా చెప్తూ ఉంటారు, సాధకుడికి చాలా ముఖ్యంగా చెప్తూ ఉంటారు. వైరాగ్యం అంటే మన మనసు దేని మీద వాడదనుకోండి అది వైరాగ్యం. వైరాగ్యం ఉన్న వాడికి మనసు అని బాహ్యముఖానికి వెళ్ళదు. ఎప్పుడైతే బాహ్యముఖానికి వెళ్ళదో దానికి అంతర్దృష్టి కలుగుతుంది. ఎక్కడైతే ఏ హృదయంలో అయితే ఈశ్వరుడు ఉన్నాడో, ఏ హృదయంలో అయితే పరమేశ్వరుడు ఉన్నాడో అక్కడికి అది జారిపోతుంది. వైరాగ్యం లేని వాడికి జ్ఞానం కరెక్ట్. రమణ మహర్షి గారు వైరాగ్యానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారంటే వైరాగ్యానికి జ్ఞానం పేరు పేడకాన్ని రెండు ఉంటే అన్నారు. మనకి ఏ కారణం వల్లనే దుఃఖం వస్తుందనుకోండి, ఉదాహరణకు ఏ కారణం వల్లనే దుఃఖం వస్తుందనుకోండి, అక్కడైతే అటాచ్మెంట్ ఉంది మన అర్థం. మన ఇంట్లో ఎవరైనా స్వర్గస్థులైతే మనకు దుఃఖం వస్తుంది. కానీ ఇంకో చోట ఎవరైనా మనకు సంబంధం లేని వాళ్ళ స్వర్గస్థులైతే మనకి దుఃఖం కాదు. వాళ్ళది మరణమే, వీళ్ళది మరణమే. దీని కారణం ఏంటి? అటాచ్మెంట్ కారణం. అంటే అటాచ్మెంట్ వల్ల దుఃఖం వస్తుంది, భయం వస్తుంది. అటాచ్మెంట్ లేని వాడికి దుఃఖం అనేది భయం లేదు. అంటే మీకు తలంపులు వస్తున్నంత కాలం, ఏ తలంపైనా తలంపులు వస్తున్నంత కాలం ఈ తలంపు ఎవరికి వస్తుంది అని ప్రశ్న వేసుకుంటూ నేనే ఉండని విచారం నేను చేస్తూ ఉండవలసిందే. ఇంకా నిరంతరము ఆ ఇరుక స్ఫురణ మీకు ఇప్పుడు దేహస్ఫురణ ఎలా ఉందో, దేహానికి సంబంధించిన తలంపు ఎలా ఉందో, అలాగే ఆత్మకు సంబంధించిన స్ఫురణ అహం స్ఫురణ ఆ దానికి సంబంధించిన ఇరుక, ఆ చైతన్యానికి సంబంధించిన ఇరుక ఎప్పుడు నువ్వు కలిగి ఉండాలి. దేహానికి సంబంధించిన ఇరుకుడు ఎలా ఉన్నావో, లోకానికి సంబంధించిన ఇరుకుడు ఎలా ఉన్నావో, అలాగే ఆ చైతన్యానికి సంబంధించిన ఇరుక నీకు ఎప్పుడు కలిగి ఆ భావంలో ఎప్పుడు ఉండాలి, ఆ ప్రజ్ఞ కలిగి ఉండాలి, ఆ తెలివి కలిగి ఉండాలి, ఆ వివేకం కలిగి ఉండాలి. వివేకం అంటే కేవలం తెలివని కాదు, ఏది నిజం ఏది నిజం కాదు. శుద్ధిగా శ్రవణం చేయాలి మనం. ఆ శ్రవణం చేసి మాటలో ఏది నిజం ఏది నిజం కాదు, ఏది మనకు ఉపయోగపడుతుంది ఏది మనకు ఉపయోగపడదు అని ఆ వివేకం విడదీసుకునే శక్తి ఉండాలి, దాన్ని వివేకం అంటారు. మన యొక్క అనేక మాటలు వింటూ ఉంటాం, అనేక మాటలు అన్ని ఈ మాటలు మనకు ఎంతవరకు ఉపయోగపడతాయి ఎంతవరకు ఉపయోగపడవు, ఏమి పొల్లా గిందలా అని ఆ మాటలను జాగ్రత్తగా అది అర్థం చేసుకోవటం. అర్థం చేసుకోవడం కూడా ఒక యోగము. జాగ్రత్తగా విషయాన్ని అర్థం చేసుకోవాలి, ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. మీరు బాగా అర్థం చేసుకుంటే అంటే అది యోగం కింద మార్పు. సూర్యుడు మనకు ప్రత్యక్ష వ్యయం. అంటే సూర్యుడు మమ్మల్ని ప్రకాశిస్తూ ఉంటాడు. మంచి చేయమండు చెడ్డ చేయమండు, మంచి చేసిన వాడికి వెళ్ళిపోస్తాడు, చెడ్డ చేసిన వాడికి వెళ్తున్నిస్తాడు. కానీ ఈ మంచివాడికి అంటాడు, ఆ చెడు వాడికి అంటాడు. నువ్వు హృదయంలో ఉన్న సద్వస్తు కూడా అంతే. మంచి చేసేది వాసనే, చెడ్డ చేసేది వాసనే. కానీ నీ హృదయంలో నా సద్వస్తువులు చూసే అది నీవు. ఆ వాసన నువ్వు కాదు, వాసన నువ్వు కాదు. మంచి చేసేది వాసన, చెడు చేసేది వాసనే. అది మనస్సులో భాగమే, అది మనస్సులోదే. కానీ హృదయంలో ఉన్న సద్వస్తువులు చూసావు, అది సాక్షి మాత్రమే. సూర్యుడు బాహ్య విషయాలకి సూర్యుడు ఎలాగైతే సాక్షిగా ఉంటాడో, ప్రపంచంలో జరిగే కర్మకాండకి సూర్యుడు ఏ విధంగా అయితే సాక్షి ఉన్నాడో, అలాగే నీ లోపలున్న జ్ఞాన సూర్యుడు కూడా సాక్షిగా ఉంటాడు. నువ్వు చేసిన మంచికి సాక్షిగా ఉంటాడు, చెడుకు కూడా సాక్షిగా ఉంటాడు. నిజమైన భగవంతుడు నీ హృదయంలోనే ఉన్నాడు. ఆ హృదయంలో ఉన్న భగవంతుడు నీ హృదయంలో ఉన్న భగవంతుడు, నీ హృదయంలో ఉన్న బ్రహ్మము, నీ హృదయంలో ఉన్న సద్ద వస్తువు, నీ హృదయంలో ఉన్న సత్య వస్తువు, నీ హృదయంలో ఉన్న మరణం లేని వస్తువు ఉంటుంది చూసావు. అది నీకు అనుభవం కావాలి. ఎప్పుడు దేహం పడిపోకుండా అప్పుడు ఏ స్థితిని పొందుతావు? అమృత స్థితిని పొందుతావు. ఆ స్థితి పొందాలంటే నువ్వు శివుడిలా బతకాలని. శివుడు ఏం చేశాడు? అమృతాన్ని ఎక్కడికి ఇచ్చాడు? విషాన్ని నన్ను దాని నోట్లో పెట్టుకున్నాడు. నాయకులందరూ అలా ఉండాలని. శివుడు ఏం చేశాడంటే అమృతాన్ని దేవతలకు పంచిపెట్టాడు. ఈ శివుడు విషాన్ని తన కంఠంలో పెట్టుకున్నాడు. అంటే మంచిని ఎక్కడికి ఇచ్చాడు, చెడుని తన కంఠంలో పెట్టుకున్నాడు. అలాగే శివుడిలా జీవించేవాడిని జ్ఞానం కలుగుతుంది. అనుకరణకు నీ హృదయంలో ఏ బలహీనతలు ఉన్నాయో నువ్వు చూసుకోవాలి. ఇతరులను అనుకరించక్కర్లేదు. నీ హృదయంలో ఏ బలహీనతలు ఉన్నాయో నువ్వు చూసుకోవాలి. వాటిని జాగ్రత్తగా తొలగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అదే సాధన. అది వర్తమాన కాలంలో నువ్వు చెయ్యాలి. అంతేగాని వర్తమాన కాలంలో ఈ రోజు నువ్వు వదిలేసి రేపు అనుకుంటే ఏ రోజు కాదు, రేపు. అయితే నువ్వు వర్తమాన కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మానేసి ఎక్కువ భవిష్యత్తు కాలం గురించి ఆలోచిస్తున్నావు, నువ్వు చేసే పొరపడుతుంది ఫండమెంటల్. వర్తమాన కాలాన్ని ఉపయోగించుకుని నీ బలహీనతల నుంచి నువ్వు బయటపడితే భవిష్యత్తు కాలం దాని అంతరైతే బాగుపడుతుంది, దాని జాగ్రత్త తీసుకుంటుంది. దాని గురించి నువ్వు ఆలోచించక్కర్లేదు. నువ్వు వర్తమాన కాలాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నావు, అలక్ష్యం చేస్తున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు. చేసే ఉన్న కాలాన్ని వదిలేస్తున్నావు. వదిలేసి రాబోయే జన్మ ఎలా ఉంటుంది, రాబోయే జన్మ ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాం. అది ఏ భగవంతుని చేసే పని కాదు. అది కృష్ణుడు గీతలో చెప్తాడు. కామక్రోధముల యొక్క వేగం శరీరము ఉండగానే పట్టుకుని వాడు అందులోంచి ఎవరైతే విడుదల పొందుతున్నాడో వాడు ముగింపులో ఆనందం పొందుతాడు, మరణానంతరం కూడా. కఠోపనిషత్తులు అడిగాడు ఎవడ మూర్ఖుడు అని, ఎవడ తెలివి తక్కువవాడు, ఎవడ మూర్ఖుడు అని. మన అక్షరాని వాళ్ళందరూ తెలివి తక్కువాడని మూర్ఖులు అని అనుకుంటాం. అంటే వాడు చెప్పాడు అంధర్మరాజు, శరీరం శ్మశానంలో బూజైపోతుంది, అక్కడితో జీవితం ఆఖరం అనుకుంటున్నారు, తర్వాత ఏమి జీవితం లేదనుకుంటున్నారు, ఇంకొక లోకం కూడా లేదనుకుంటున్నారు, శ్మశానంతో జీవితం ముగిసిపోతుంది అనుకుంటున్నారు. ఎవడైతే శ్మశానంతో జీవితం ముగిసిపోతుంది అనుకుంటున్నాడో, మరణానంతర జీవితం లేదని ఎవడైతే అనుకుంటున్నాడో, పరలోకాలు లేవని ఎవడైతే అనుకుంటున్నాడో, ఆత్మజ్ఞానం లేదని ఎవడనుకుంటున్నాడో వాడు మూర్ఖుడు అని చెప్పాడు అంటారు. కొంతమంది మనుషులు యాంత్రికంగా చేస్తారు, మాట్లాడతారు, అందులో హృదయం ఉండదు, ప్రేమ ఉండదు, ఆప్యాయత ఉండదు. పని చేస్తారు, ఆ పనిలో హృదయం ఉండదు, ఆప్యాయత ఉండదు. గ్రామ మెకానికల్గా చేస్తారు పని, కానీ అందులో ఆప్యాయత ఉండదు, ప్రేమ ఉండదు, హార్ట్ ఉండదు, మైండ్ ఉండదు అక్కడ. అదికి ఇక్కడ భగవాన్ చెప్పే టెక్నిక్ అని చెప్తున్నాడు. నువ్వు మామూలుగా దైనందిన జీవితంలో నీ సాధనంత పూజ గడికే పరిమితం చేయకు. దైనందిన జీవితంలో నువ్వు చేసుకుని మామూలుగా ఇంట్లో నువ్వు చేసు, సమాజపరంగా కానీ దైవపరంగా కానీ ఇంట్లో నీ వంట పని కానీ లేకపోతే నీ డ్యూటీ ఏదో ఉంటుంది కదా, ఇంకా డ్యూటీ చేసి అక్కడ మనసును పెట్టి, హృదయాన్ని పెట్టి, ప్రేమను పెట్టి, ఆప్యాయతను పెట్టి పని చేయాలి. అది యాంత్రికంగా తయారవుతుంది, మెకానికల్గా మీరు తయారవుతుంది. మీరు చేసే పనిలో మీ హార్ట్ ఉండాలి. ఉంటే ఏమవుతుందంటే మీ మనసు పలచబడిపోతుంది, మీ మనసు కరిగిపోతుంది, అది హృదయకారంగా ప్రయాణం చేస్తుంది. వాసనలన్నీ రాబోయే జన్మలన్నిటికీ కారణాలు మనస్సులో ఉన్నాయి. మనం బంధించేది కూడా మనస్సే. తర్వాత బలహీనతలన్నీ మనస్సులు ఉన్నాయి, కామక్రోధాలన్నీ మనస్సులో ఉన్నాయి, రాగద్వేషాలన్నీ మనస్సులో ఉన్నాయి, అసూయ ఇటువంటి అన్నీ మనస్సులో ఉన్నాయి. అది అన్నీ పోతే అన్నీ పోతాయి, అది అన్నీ పోతే అన్నీ పోతాయి. అయితే నువ్వు మామూలుగా చేసే పని ప్రేమగా చేస్తున్నావు అనుకో, మనసుకు మృదుత్వం వస్తుంది. మనసుకు మృదుత్వం వచ్చి పని నీకు పని అయిపోతుంది, సాధన అయిపోతుంది. మరి ఏం చెప్తున్నామంటే, ఏదో రోజు అరగంటి సేపు ఒక చోట కూర్చుంటాం పూజ దగ్గర, అమ్మగారి దగ్గర ఏదో పక్కన వేసుకుని అమ్మగారి దగ్గర ఎక్కడికని చెప్పి కూర్చోవడం, అదే సాధన అవుతుంది. అది కదా భగవాన్ చెప్పింది, అది కదా నువ్వు చేసి పనిలో మామూలు హృదయపూర్వకంగా చేస్తాయంటే ఆ పని పూర్తి అయిపోతుంది, సాధన కూడా పూర్తి. సాధన ఎలా పూర్తి అయిపోతుందంటే నీ పని హృదయపూర్వకంగా చేస్తాయంటే నీ మనసు ఎన్ని హృదయంలో పడిపోతుంది, ఎంత బాగుందో చూపించు. ఇప్పుడు మన శిరస్సులో మనసు ఎలా ఉంటుందో హృదయంలో మనసు ఉండటానికి అలా అలవాటు పడాలి. అలా అలవాటు పడితే మనకి జ్ఞానం వచ్చేస్తుంది. అది నువ్వు వర్తమాన కాలంలో నువ్వు ప్రాక్టీస్ చేయి. ఇది ప్రాక్టీస్ వదిలేసి భవిష్యత్తు కాలం గురించి ఆలోచించడం నీకు కలిసి వచ్చింది ఏదేం లేదు. ఈ మధ్య నా దగ్గర ఎవడో అన్నాడు, అర్జునుడి కంటే భీముడే గొప్పవాడు. పాండవులు ఉన్నారు కదా, భీముడు అర్జునుడు వీళ్ళు ఉన్నారు కదా, అర్జునుడి కంటే భీముడే గొప్పవాడు అని అన్నాడు. మాటల సందర్భంలో ఏంటంటే మరి అందరూ అర్జునుడు గొప్పవాడని చెప్పుకుంటున్నారు, పాండవుల్లో మరి అర్జునుడే గొప్పవాడని చెప్పుకుంటున్నారు, ఈ భీముడు గొప్పవాడని చెబుతున్నావు నాకు అంటే ఆయన ఏం చెప్పాడంటే, నిజంగా కూడా భీముడే గొప్పవాడు అర్జునుడి కంటే. యుద్ధంలో భీముడికి కొడుకు చనిపోయాడు, అర్జునుడికి కొడుకు చనిపోయాడు. అర్జునుడు కొడుకు చనిపోయినప్పుడు చాలా దుఃఖపడ్డాడు. భీముడు తన హృదయాన్ని ఊడ్చుకున్నాడు కదా దుఃఖాన్ని, ఏమి దుఃఖపడలేదు, ప్రశాంతంగా ఉన్నాడు. తన బ్రెయిన్ని చాలా బాగా బ్యాలెన్స్ చేసుకున్నాడు. తన కొడుకు జీవించినప్పుడు ఎలా ఉన్నాడు, చనిపోయాడన్న వార్త చెవులు పడ్డప్పుడు కూడా భీముడు అంత ప్రైతిగా ఉన్నాడు. అంత ప్రైతిగా అర్జునుడు ఉండలేకపోయాడు. యుద్ధాలు చేస్తే వేరే విషయమైన బాణాలు బాగా విడిచి పెట్టి బ్యాలెన్స్ తెలిపి వచ్చేప్పుడు అర్జునుడి కంటే భీముడే గొప్పవాడు, ఇది ఒకటే కారణం అని చెప్పాడు. అభిమన్యుడు చనిపోయాడనే వార్త అర్జునుడి చెవిలో పడేటప్పుడు చాలా కంగారు పడిపోయాడు, చాలా దుఃఖపడ్డాడు. అటువంటి వార్త భీముడి కుమారుడు కూడా యుద్ధంలో చనిపోయాడు, అది ఆ వార్త భీముడి చెవిలో పడింది. ఆ కొడుకు మరణించకముందు అతని బ్రెయిన్ ఎలా ఉందో, మరణించాడనే వార్త తెలిసాక కూడా బ్రెయిన్ అలా బ్యాలెన్స్ చేసుకున్నాడు. అతనికి శారీరక బలమే కాదు, పైకి కనిపించేది లోపల కూడా అంత ఆధ్యాత్మిక బలం ఉంది భీముడికి. అంటే మీరు భీముడు తక్కువ అంతా యుద్ధం చెప్పారు. వీడు ప్రశ్న అడిగేవాడు ఏమంటున్నాడంటే, ఏమంటే ప్రపంచంలో స్నేహాలు లేవు, ఆప్యాయత లేవు, ప్రేమలు లేవు, ఇంట్లో ఒకరినొకరు ప్రేమించుకుంటారు, ఒకరినొకరు అసూయ పడుతున్నారు, ఎక్కడ చూసినా అసూయే, ఎక్కడ చూసినా ఒకరి మీద ఒకరు ప్రేమ లేదు, ఇంట్లో పదిలో ఉంటారు, ఒకరికొకరు పదవు, స్నేహం కూడా కనిపించదు, ఒకరి స్నేహం కనిపించినది నటనే, అది నిజం కూడా మనకు అనిపించదు. ఏంటి ప్రపంచం ఇలా ఉంటుందని అడుగుతుంటే మీరు ప్రపంచం ఎప్పుడు చూపుతున్నాడు భగవాన్. అంటే భగవాన్ అంటున్నారు, ఈ ప్రపంచం నీది కాదు నాది కాదు అయ్యా, ప్రపంచాన్ని సృష్టించిన వాడు అక్కడ ఉన్నాడు, ఆడు చూసుకుంటాడే, ముందు నీ దారి ఏదో నువ్వు చూసుకో అంటాడు. ఈ ప్రపంచం నీది కాదు నాది కాదు, మనం పుట్టక ముందు ఈ ప్రపంచం ఉంది, మనం చనిపోయిన తర్వాత ఈ ప్రపంచం ఉంటుంది. ఈ ప్రపంచానికి ఒక యజమాని ఉన్నాడు, ఆ ఈ ప్రపంచం కూడా యజమాని చూసుకుంటాడు. నీ గొడవ ఏదో నువ్వు చూసుకొని నువ్వు బాగుపడేది దాని ఏదో నువ్వు చూసుకో. ఇలా ఇటువంటి విషయాల్లో నీ ఆలోచనలో పిల్లలతో నీ హృదయంలో వస్తువు నీకు తెలియదు, ఇదే మాయ. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటున్నారు, మనం ఎప్పుడు ఇలాగా ఉండాలి, ఎప్పుడు ఇలాగా ఉండాలి, చచ్చిపోకూడదు, ఎప్పుడు ఇలాగా ఉండాలి, ఎప్పుడు ఇలాగ ఉండాలి అనుకుంటున్నారు. కళ ఎంతసేపు ఉంటుందా, ఇంకా కళ ఏం ప్రాణివారు ఏంటి అంటున్నారు. జీవితం అంటే స్వప్నం, జీవితం అంటే ఒక స్వప్నం. రాత్రి మన కళ వచ్చిందనుకోండి, ఆ కళ గంటకో రెండు గంటలకో మూడు గంటలకో ఆగిపోతుంది, అయిపోతుంది కదండి. ఇప్పుడు ఓ మనిషిలో పావు గంట ఉండొచ్చు, ఓ మనిషిలో అరగంట ఉండొచ్చు, ఓ మనిషిలో గంట ఉండొచ్చు, ఓ మనిషిలో రెండు గంటలు ఉండొచ్చు కళ. ఆ కళ ఎప్పుడు ఏదో దానికి ముగింపు ఉంటుంది కదా, అలాగే నీ జీవితంలో కూడా ఏదో ముగింపు ఉంటుంది. ఏం చదువు పొంది ఇంకో కళ కావాలి, లాజిక్ చూడాలి. రాత్రి మనకు స్వప్నాలు వస్తున్నాయి, ఒక అరగంట ఉండొచ్చు, ఒకటి పది నిమిషాలు ఉండొచ్చు, ఒకటి రెండు గంటలు ఉండొచ్చు స్వప్నం, కానీ ఎక్కడొక్కడ ముగింపు ఉంది కదా. అలాగే జీవితం కూడా స్వప్నం, స్వప్నం కాబట్టి ఒకరు 37 బతకొచ్చు, ఒకరు 77 బతకొచ్చు, ఒకరు 110 సంవత్సరాలు బతకొచ్చు, కానీ ఎక్కడొక్కడ ముగింపు, ఇంకేదో ముగింపు అది ఇవ్వం కాదు కాబట్టి, స్వప్నం కాబట్టి దానికి ముగింపు. ఈ జీవితం కూడా క్రియేషన్ అక్కడ ఉన్నాడు, ఈ క్రియేషన్ కూడా ఆయన స్వామి సొత్తు. ఈ ప్రపంచానికి ఒక స్వామి అక్కడ ఉన్నాడు, ఈ ప్రపంచం ఆయనది. నువ్వు ఒకడేమో ఇది నేను అది సాధించాను ఇది సాధించాను, ఒక నేను నీ లోపల ఉంది. ఈ మూడాటిని దాటినా కానీ నీ జ్ఞానం లేదా. మధుసూదన సరస్వతి వాడు చెప్పిన మాట ఎంత అద్భుతంగా ఉందంటే,
ఏమండి ఏ పురాణం చదివినా ఏ ఉపనిషత్తు చదివినా అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది, అంతా భగవంతుడు సంకల్పంతో నడుస్తుందని చెబుతారు. కానీ ప్రతి మనిషి నేను ఇది సాధించాను అది సాధించాను అది సాధించాను ఇది సాధించాను ఇది పొందాను ఇలా ఏది చేశాను ఇది చేశాను అది చేశాను ఇది చేశాను ఏదో చెప్తానని అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తుంటే మరి మనిషి నేనెందుకు ఇది చేశాను అది చేశాను ఎందుకు అనుకుంటానని తెలియడం కాదు. రజోగుణం వల్ల రానుకుంటున్నాడు. మనం శరీరం ధరించడం, శరీరాన్ని విడిచిపెట్టడం, ఆ శరీరం ఏర్పడి ఏ పాఠాలు మనం నేర్చుకోవాలి ఆ పాఠాలు మనం నేర్చుకోవటం లేదంటే ఈశ్వర సంకల్పం ప్రకారమే ఇది జరుగుతుంది. కానీ నువ్వు అది సాధించాను ఇది సాధించాను అనుకుంటున్నావు, అది నీ రజోగుణం కారణం, అది నిజం కాదు. నీ రజోగుణం అలా అనిపింపజేస్తాను, ఈ దేహం నాది ఈ దేహం నాది అనుకున్న ఆ నేనని ఈ క్రియేషన్ నేను ఆ క్రియేషన్ దాడితేనే కానీ ఆ పరమసత్యం నేను అనుకుంటున్నాను. నేను తీసుకులేకపోతున్నాను చదవంతం నిజమో దేవుడు కూడా అనిపించలేదు. ఎందుకంటే మనం గాఢ నిద్రలో దేవుడి సమస్య ఏం లేదు, గాఢ నిద్రలో మనకు దేవుడు ఉన్నాడని లేదు మరి లేదని లేదు, లోపం ఉందని లేదు లోపం లేదని లేదు. ఇదంతా మనకి ఆలోచనలు వచ్చాక తలంపులు వచ్చాక ప్రపంచమని దేవుడని పూర్వజన్మని పునర్జన్మని ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా మీ తలంపులు వేసే క్రియేషన్. దేవుడు కూడా నీకు తలంపు వచ్చాక దేవుడు సమస్య వస్తాం, తలంపు లేకపోతే దేవుడు దేవుడు ఉన్నాడని లేదు లేడని లేదు. అంటే నీకు అన్నింటికి అతీతమైన పరమసత్యం వచ్చి నీకు ఉండవయ్యా, లోపం నీ హృదయంలో ఉంది, దాని స్వరూపమే ఆనందము, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపం పూజ నీ అర్థగా చెప్పినాయి. నీ ఆనందం ముందు నీ శాంతి ముందు నీ సుఖం ముందు డబ్బు ఏ పాటిది? నీకు నిజంగా డబ్బులు లేనప్పుడు ఈ సుఖం నీకు అందుబాటులో లేదనుకో, ఈ శాంతి అందుబాటులో లేదనుకో, ఈ ఆనందం నీకు అందుబాటులో లేదనుకో, అప్పుడు నీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది, నీ మెంటల్ పేస్ దగ్గర తేడా అవుతుంది. అంటే హ్యాపీనెస్ ముందు పీస్ ముందు, హ్యాపీనెస్ తో పోల్చుకుంటే పీస్ తోటి పోల్చుకుంటే బ్లిస్ తోటి పోల్చుకుంటే డబ్బు ఉండలేనిది. ఈ ప్రపంచం ఎవరిదో ఈ దాని భారం ఆయన మోస్తాడు. ప్రపంచం గురించి నువ్వు ఆలోచించక్కర్లేదు. అంటే ప్రపంచం గురించి ఎందుకు ఆలోచించక్కర్లేదు అంటే ప్రపంచం గురించి ఆలోచించాలన్నది, ఆ ప్రపంచం గురించి ఆలోచించేది కూడా బొమ్మనే. ప్రపంచం గురించి ఏదైతే ఆలోచిస్తుంటే దాన్ని పోగొట్టుకుంటుంది. ప్రపంచం గురించి ఆలోచించడం వల్ల కాదు, మీ ఆత్మజ్ఞానం సముపార్జన చేసి సత్యసాక్షాత్కారం మీరు పొందితే మీ ద్వారా ప్రపంచానికి ఎంత మేలు జరుగుతుంది. కానీ వాడు మటుకే ప్రపంచానికి నేను చేస్తున్నాను, వాడు అడగకూడదు. ఏం చెప్తానకంటే భిన్నంగా ప్రపంచం లేదు కాబట్టి వాడు. మన తిరువణమలలో ఉండగా ఒక అమ్మాయి కూర్చుంది, అమ్మాయి పేరేదో మేరా ఏదో ఇండియన్ నేమ్ ఏదో ఉంది. ఆవిడ ఎంఏ అక్కడ అది ఎక్కడేదో అమెరికాలో ఏదో ఎంఏ పిహెచ్డి ఎంఏ పిహెచ్డి చేసింది, అమెరికాలో ఉద్యోగం చేసుకుంటాడు. చూసింది అరగంట కూర్చున్న తర్వాత ఇంగ్లీష్ లో రాసుకొచ్చిన చూపించింది. ఇంతవరకు ఎంతో కొంత ఎంత జీవితంలో ఎన్నో కొంత శాంతి చూశాను, ఎంత కొంత సుఖం చూశాను ఇంతకాలం. అది ఏదో వ్యక్తి మీద ఆధారపడం, వస్తువు మీద ఆధారపడంతో చూశాను. వస్తువుతో సంబంధం లేకుండా, వ్యక్తితో సంబంధం లేకుండా, లోకంతో సంబంధం లేకపోతే శాంతి ఇక్కడ చూశాను. ఇప్పుడు మనం పాయసం ఊట్లో పెట్టుకుంటాం, ముట్ల పెట్టుకోవడం బాగానే ఉంటుంది అనిపిస్తుంది, లేదంటే గారి తింటాం బాగానే ఉంటుంది అనిపిస్తుంది. ఇంకా ఇష్టమైన సినిమాలు చూస్తారు బాగానే ఉంటుంది అనిపిస్తుంది. ఎంతో కాలానికి ఎదురు చూస్తే బంధువులు ఇంటికి వచ్చారనుకోండి మీకు ఆనందం కలగవచ్చు, లేకపోతే మీకు ఏదైనా బాగా లాభం వచ్చింది అనుకోండి అప్పుడు మీకు ఎంతో కొంత సంతోషం కలగవచ్చు. అలాగే మీ సంతోషానికి బాహ్య కారణాలు అనేక రావచ్చు. రోగం కూడా బాధపడకుండా రోగం తగ్గిపోయింది అనుకోండి అప్పుడు కూడా రోగం నుంచి విడుదల పొందాను అప్పుడు కూడా మీకు సంతోషం. ఈ రకమైన సంతోషాలు జీవితం నేను పొందాను. ఏ కారణం లేని శాంతి ఇక్కడ పొందాను అంటే ఆ పూర్వం పొందిన శాంతికి ఈ శాంతికి ఏం సంబంధం లేదు. ఇక్కడ కారణం కనపడటం లేదు శాంతి అన్నది. ఆ శాంతి ఎవరిదంటే నాదే అని తెలుస్తుంది. బాహ్యమైన కారణం వల్ల వచ్చే సంతోషం జరుపు నేను చూశాను. కానీ ఇప్పుడు దీనికి బాధ్యమైన కారణం కూడా ఏమీ కనిపించడం లేదు. స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన ఆనందం నా చేతికి అందుతాను. ఇది ఇది ఫస్ట్ టైం. అయితే మీరు ప్రపంచం గురించి ఇక్కడ ఆలోచించవలసింది మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోండి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి, మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోండి. ఇతరుల గురించి కాదు, ఇండివిజువల్ మీరు అవగాహన చేసుకోండి, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఎంత బాగా మీరు అర్థం చేసుకున్నారో ఇతరులు కూడా మీకు అంత బాగా అర్థమవుతారు. ముందు మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోండి. మీరు క్లోజ్గా మిమ్మల్ని మీరు చూసుకోండి, మైండెడ్గా మీరు మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ మనసులో ఏముందో బోధార్థం పెట్టి మీరు చూసుకోండి, క్లోజ్గా చూసుకోండి, మైండెడ్గా చూసుకోండి. చూసుకుంటే జీరో ఏముందో మీకు తెలుస్తా ఉండదు. లోకం బాగుపడటం లేదు, లోకం బాగుపడటం లేదు అంటే మీరు బాగుపడితే మిమ్మల్ని చూసి ఇంకా కొంతమంది బాగుపడతారు. మీకు శాంతి కలిగితే మీ శాంతి వల్ల కొంతమందికి ఇతరులకు కూడా శాంతి కలుగుతుంది. మీకు ఆనందం కలిగితే మీ ఆనందం వల్ల కూడా ఇతరులకి ఆనందం కలుగుతుంది. లోకం గురించి కలిగిన ఆలోచించేది మీరు, లోకం ఉందని ఎవరైతే చెబుతున్నారో ఆ నేర్ల గురించి మీరు ఆలోచించి దాని స్వరూపాన్ని తెలుసుకోండి. అది మీరు టైం ఎలా పాడు చేసుకుంటున్నారంటే మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవటం మానేసి, మీరు విచారణ చేసుకోవటం మానేసి, అంటే మీ వర్గంలో ఏముందో మీరు తెలుసుకోవటం మానేసి ప్రపంచం గురించి ఆలోచించి ఆలోచించడం అని మీకు ప్రయోజనం ఏం లేదు. దానివల్ల మీకు ప్రయోజనం ఏం లేదు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే శక్తి మీకు లేనప్పుడు ఇతరులు మీరు ఎలా అర్థం చేసుకుంటారు, ఇతరులు మీరు ఎలా అర్థం చేసుకుంటారు అని చెప్పి మీరు ఏం చేయాలంటే మీ శక్తిని అంతా వృధా చేసుకోకుండా ప్రపంచం అని, ప్రపంచం ఉందని, ప్రపంచం లేదని, దేవుడు ఉన్నాడని, దేవుడు లేడని, పూర్వజన్మలు ఉన్నాయని, పూర్వజన్మలు లేవని, రాబోయే జన్మలు ఉన్నాయని, రాబోయే జన్మలు లేవని ఈ ప్రశ్నతోటి మీ యొక్క శక్తిని, మీ కాలాన్ని వృధా చేసుకోకుండా డైరెక్ట్గా మీరు ఉన్నటువంటి ఆనంద సముద్రంలో మృగతం నేర్చుకోవాలి. మీ హృదయంలో శాంతి సముద్రం, ఆనంద సముద్రం మీ హృదయంలో ఉండవయ్యా. దాన్ని డైరెక్ట్గా అందులో మీరు మృగటానికి ప్రయత్నం చేయండి. దానికి ఎవరు మధ్యవర్తులు అక్కర్లేదు. మీ హృదయంలో మీరు మృగటానికి ప్రయత్నం చేయండి. అవి ఎప్పుడు ప్రయత్నం చేస్తారంటే మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ మనసు మిమ్మల్ని ఎలా మోసం చేస్తుందో మీరు గ్రహించండి. మీ మనసు మిమ్మల్ని ఎలా మోసం చేస్తుందో గ్రహించండి. అంటే మీరు చేయవలసిన సాధనలో భాగం ఏంటంటే ఎక్కడైతే పరమేశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే చైతన్యం ఉందో, ఎక్కడైతే ఆత్మ ఉందో, మనసు యొక్క మూలం ఎక్కడ ఉందో అక్కడికి తీసుకెళ్ళి దాన్ని నిలబెట్టి మనసు నుంచి అది నెమ్మదిగా కరిగిపోతుంది. అప్పుడు మీకు స్వరూపం వ్యక్తమవుతుంది. అంతా మనస్సే. నీకు ఎప్పుడైనా సంతోషం వస్తుందనుకోండి, అది మనస్సే. దుఃఖం వస్తే అది మనస్సే. ఇష్టం వస్తే అది మనస్సే. అయిష్టం వస్తే అది మనస్సే. ఇదంతా మనస్సు యొక్క దారి. అది అడిగిపోతే ఏం లేదు, లోకమే లేదు. జీవించిన వాళ్ళకంటే చనిపోయిన వాళ్ళు ఎక్కువ అదృష్టం ఉంటారు. ఎందు చేత అదృష్టం ఉంటారు? వాళ్ళని మనం తొందరగా మర్చిపోలేమటండి, వాళ్ళు మనం తొందరగా మర్చిపోతారట. వాళ్ళు మనకి ఎంతకాలం జ్ఞాపకం వస్తారో అంతకాలం మనకు దుఃఖం వస్తారు. కానీ యథార్థం చెప్పాలంటే మీరంటే మీకు ఎక్కిష్టం, మీ ఇంట్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళంటే ఎక్కిష్టం చెప్పండి. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైతే చనిపోయారనుకోండి, వాళ్ళ గురించి మీరు దుఃఖపడతారు. ఆ చనిపోయిన వాళ్ళంటే మీకు ఇష్టమా, లేకపోతే మీరంటే మీకు ఎక్కువ ఇష్టం? మీరంటే మీకు ఎక్కువ ఇష్టం ఆలోచించండి. ప్రశాంతంగా ఆలోచించండి. వాళ్ళకంటే మీరంటే మీకే ఎక్కువ ఇష్టం. మీకేది మీకంటే మీకే ఇష్టం. మీ స్వరూపంలో సుఖం ఉంది, మీ స్వరూపంలో శాంతి ఉంది, అంటే మీరంటే మీకు ఎక్కువ ఇష్టం. తర్వాత వాళ్ళు మనం తొందరగా మర్చిపోతారు. చనిపోయిన వాళ్ళు మనం తొందరగా మర్చిపోతారు. మనం తొందరగా మర్చిపోలేము. ఆ తరంపంలో మనకు దుఃఖం వస్తుంది. అంటే మనం దుఃఖపడవలసింది కాదు వాళ్ళ గురించి. వాళ్ళ గురించి ఏంటి, కొన్ని మంచి మాటలు చెప్పండి, మంచి పనులు చేయండి. వాళ్ళు జ్ఞాపకం వచ్చింది, వాళ్ళు మీరు శాంతిగా ఉండండి. భగవంతుడు మీ హృదయంలో ఉన్నదాన్ని, వాళ్ళ పట్ల మీకు ఎంత సమన్వయం ఉందో, వాళ్ళ పట్ల మీకు ఎంత సదుపాయం ఉందో, భగవంతుడు తపాపని చేస్తాడు. ఈ తపాపని ఆ చనిపోయిన జీవుడు ఎక్కడున్నా వాళ్ళకి అందజేస్తాడు. చనిపోయిన వాళ్ళు మీకు గుర్తుకొచ్చినప్పుడు శాంతిగా ఉన్నారనుకోండి, మీరు మీ శాంతి భగవంతుని పట్టుకుని వాళ్ళకి ఇస్తాడు. అందుకే భగవాన్ చెప్పింది ఏంటంటే మీ హిమాలయ పర్వతాలకు పారిపోతాం, అక్కడికి పారిపోతాం, ఇక్కడికి పారిపోతాం, లేదా అరుణాచలం పారిపోతాం, అక్కడికి పారిపోతాం, రామేశ్వరం పారిపోతాం, ఎక్కడికి పారిపోతారా? అక్కడ అక్కడ సమాధి ఉంది, అక్కడ నీ మనస్సు ఉంది, అక్కడ నీ ఇంద్రియాలు ఉన్నాయి. ఎక్కడికి పారిపోతావు? చేసి ఏంటి ఇక్కడ చేయి మొదలు పెట్టి చేయటం. పారిపోతాను అంటే ఏంటి, ఎక్కడ పారిపోతాను? ఎక్కడికి వెళ్ళినా సమాధి ఉంది. ఎక్కడికి వెళ్ళినా నీ ఇంద్రియాలు నీకు కూడా వస్తాయి, ఎక్కడికి వెళ్ళినా నీ మనస్సు నీకు కూడా వస్తుంది. అంతే కదా, ఏదో గుహలో కూర్చుంటాను అంటే నీ మనసు శాంతిగా లేదంటే అక్రమటికి నీకు ఆనందం దొరుకుతుంది. అంటే నువ్వు ఎక్కడున్నావు ప్రధానం కాదు, సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి హృదయాన్ని ప్రయాణించి అదే సాధన. మనం అరుణాచలంలో ఉన్నామో, రామేశ్వరంలో ఉన్నామో, అమెరికాలో ఉన్నామో, కాశీలో ఉన్నామో, ఎక్కడ ఉన్నా కాదు, ఎక్కడున్న ముఖ్యమే కానే కాదు. ఈ పరిసరాలన్నీ మన దేహం అంటే నిజం, పరిసరాలు అంతే నిజం. మన దేహం అంటే నిజం, బంధువులు అంతే నిజం. అన్నీ ఎక్కడికో పారిపోతానంటే, ఎక్కడ గుహ వెళ్ళిపోతానంటే గుహెళ్ళి శవాన్ని పెడతావు. నీ మనసు మాట ఏంటి, ఇంద్రియాల మాట ఏంటి? ఇంద్రియాలు అక్కడ నీ కూడా వచ్చేస్తుంది కదా, నీ మనసు అక్కడ కూర్చేస్తుంది కదా, గుహలో కూర్చుంటాను వెళ్ళి నీ శవాన్ని తీసుకెళ్లి గుహలు పెడతావు. అది నీ మనసు అడిగిపోతున్నా, ఇంద్రియాలు అడిగిపోతాయా? అక్కడ కూడా సమాధి లేకుండా ఉంటుందే. ఏమి జ్ఞానం ఉండదు మనకి, ఏమి ఆత్మజ్ఞానం? ఇప్పుడు మీరు అందరూ ఉన్నారనుకోండి, ఇంటికి వెళ్ళారనుకోండి, ఒక్కసారి నేటిగా వచ్చారంటే మీ ఆయన కళ్ళారని చూస్తాడనుకోండి, ఆనందం ఉండకూడదు. ఎందుకు నువ్వు వేదంతో ఇంకా అసతంతమైన జీవిస్తున్నావు మనం? అది ఇంకా మనకు ఆత్మానం లేదు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళారనుకోండి, మీకు మీకు ఇంగ్లీష్ సంఘటన జరుగుతుంది అనుకోండి, ఆయన నీటి బిరాయించాడు అనుకోండి, మొహం పక్క పెట్టుకున్నాడు అనుకోండి, ఆనందంతో బాధ ఇంకా భగవద్గీత ఏంటి నీ సాధన? అంటే మనం అందరం అస్వతంత్రులు, ఒక రకమైన బాణసి జీవితం మనం. మీరు అనుకున్న సంగతి మీ ఇంటికి వెళ్ళడం జరగదు అనుకున్న వారు అప్పుడు మీకు ఏమొస్తుంది? అసలు ఒక రకమైన బాణసి జీవితుంది. జన్మలో కాదు రావే జన్మించుకుని గొడవ తప్పను ఎవరు నువ్వు తెలుసుకునేవారు. ఇంటిలో జరిగే సంఘటన నీకు అనుకూలంగా జరిగినా ప్రతికూలంగా జరిగినా, ఎవరికే తన మనస్సుని తన ఇంద్రియాలని తన శరీరాన్ని ఎవరైనా లాగి పట్టుకుంటున్నాడు వాడికి ఎప్పుడైనా భవిష్యత్తులో చిత్తప్రజ్ఞడవుతాడు. ప్రతి మానవుడికి మీ ఇంట్లో చదివిపోయిన వాళ్ళకంటే మీరంటే మీకే ఇష్టం, బాగా ఇష్టం. నేనంటే నాకు ఇష్టం, మీరంటే మీకు బాగా ఇష్టం. కారణం చెప్పండి. కారణం ఏంటి? మన ఎవరం ఆత్మ, మన ఎవరము ఆత్మ, మన ఎవరము చైతన్యం. అది మనమై ఉన్నాం అంటే మనమంటే మనకే ఇష్టం. మనం మనం చేసే సాధన ఏ రూపంలో మనం సాధన చేసినా మన ఎవరో మనం తెలుసుకోవడానికి, మనం ఎవరో మనం తెలియబడే వరకు మనకు పునర్జన్ములు వెంటాడుతూ ఉంటాడు. ఎంత బుద్ధిగా చూడడం భగవాన్ స్వప్నం ముగింపు లేకుండా ఎంత కాలం ఉంటుంది, కళ వస్తుంది. ఎంత గీచిపూర్వంగా చూడండి ఆ వాక్యం, మీకు కళ వస్తుంది. ఆ కళ ముగింపు లేకుండా ఎంతకాలం ఉంటుంది? ఎక్కడో చూడ ముగియాలి కదా. పెద్ద పొడుక్ కళ వచ్చిందనుకోండి ఉదాహరణకి, ఆ పొడుక్ కళ వచ్చిన నిలుకొచ్చేడు కాబట్టి కదా అక్కడ ఎక్కడ చూడ ముగింపు లేకుండా కళ అంటే ఎలా ఉంటుంది? ఎన్ని రోజులు ముగింపు లేకుండా శరీరం ఎలా ఉంటుంది? ఇది కూడా స్వప్నమే, ఇది కూడా స్వప్నమే. అంటే నీకు అన్ని జ్ఞానాలు ఉన్నాయి, అన్నీ తెలుసు అనుకో, ఆత్మజ్ఞానం లేదనుకో, ఆత్మశాంతి లేదనుకో, ఆత్మసుఖం లేదనుకో, ఒకటి లేని శూన్యం. ఇక భగవాన్ చెప్పి ఏంటంటే, నీకు ఆత్మజ్ఞానం లేనప్పుడు, ఆత్మశాంతి లేనప్పుడు, ఆత్మసుఖం లేనప్పుడు ప్రపంచంలో ఎన్ని సుఖాలు ఉన్నా, ప్రపంచ విషయాలు ఎన్ని ఉన్నా, ప్రపంచ జ్ఞానం నీకు ఎంత ఉన్నా, అన్ని ప్రయోజనం లేని నిష్ప్రయోజనం ఒకటి లేని శూన్యం. ఇప్పుడు మీ ఇద్దరు బాగా స్నేహితులు అనుకోండి, ఆవిడ ఎప్పుడో నీతో మాట్లాడటం మానేసినట్లు కదా, మీ ఆనందం అంతా పోతుంది. ఏంటి అయ్యా ఇలా అన్న ఎంతకాలం బతుకుతారంటారు రమణ మహర్షి, ఇలా ఎంతకాలం బతుకుతారు మీరు? ఉదాహరణ ఇద్దరు స్నేహితులు అనుకోండి, ఆవిడ నీతో మాట్లాడటం మానేస్తున్నాను అనుకోండి, ఒక రోజుని అనుకోండి ఉదాహరణకి, అప్పుడు మీకేమొస్తుంది? దుఃఖం వస్తుంది. అది డిపెండెన్సే కదా. ఇలా ఎంతకాలం బతుకుతారు, ఎన్ని జన్మలు బతుకుతారు, ఎన్ని జన్మల కాలక్షేపాలు చేస్తారు, ఎంతకాలం ఎలా జీవిస్తారు? అంటే నీకు ప్రపంచ జ్ఞానం ఎంత ఉన్నా, బాహ్య భోగాలు ఎలా ఉన్నా, బాహ్య సుఖాలు ఎలా ఉన్నా, ఆత్మజ్ఞానం లేకపోతే అన్ని నిష్ప్రయోజనం, వాటి వల్ల ఏమీ ప్రయోజనం లేదు. హృదయంలో గొప్ప నిధి ఉంది, హృదయంలో బంగారం ఉంది, హృదయంలో బంగారం ఉంది, హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు. ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడెవడో వాడు హృదయంలో ఉన్నాడు, వాడి నిధి బంగారం నీ హృదయంలోనే ఉంది, నిధి నీ లోపలే ఉండవయ్యా. నీ లోపలకు నువ్వు మునుగు, నీ లోపలకు నువ్వు మునుగు, నీ లోపల దాగి ఉండదు ఏదో, నీకు లోపలకు నీ హృదయంలో మునిగి నువ్వు చూస్తే నీ లోపల దాగి ఉన్న నిధి నీకు తెలియబడుతుంది, నీకు ఎరుకులోకి వస్తుంది. అంటే రంగమహర్షి గారిని ఎవరైనా వెళ్ళి వాళ్ళ మీరు చాలా పైకి వచ్చారంటే నేను పైకి రాలేదు అయ్యా లోపలికి వెళ్ళాను ఉండదు, లోపల ఉంది బయట ఏమి, నీ లోపల ఉన్నదే బయట కనిపిస్తుంది. కోరుకుంటే పునర్జన్మ వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది పునర్జన్మ కోరిక? కోరుకుంటే ఆ కోరిక సాటిస్ఫై చేసుకోవడానికి శరీరం వస్తుంది. శరీరం వస్తే ప్రపంచం వస్తుంది, ప్రపంచం వస్తే మనకి దేవుడు వస్తాడు. జ్ఞానం ఎప్పుడు మీరు దేవుడు ఎప్పుడు కలిగిస్తాడు, ఆత్మజ్ఞానం ఎప్పుడు వచ్చేస్తుంది, ఎప్పుడు శాంతి కలుగుతుంది అని మీరు అనుకుంటున్నారు చూశారు. మీరు చేసే సాధన కూడా శాంతిగా చేయాలి, కుదిరిగా చేయాలి, నెమ్మదిగా చేయాలి.
ఇది సరిగ్గా చేయటం మానేసి అది ఎప్పుడంటుందో అది ఎప్పుడంటుంది అలా ఉండకూడదు. అది సరైన మార్గం కానీ కాబట్టి నీ హృదయంలో ఒక చావుడైన వస్తుంది, నేను తెలుసున్నా ఉంది, తెలియకపోయినా ఉంది, అది ఏదైతే నీకు దాన్ని తెలుసుకోవడానికి అడ్డస్తూ ఉందో దాన్ని చెంచటమే, దాన్ని చెంచటమే నీ పని. అదే సాధన. ఆ సాధన చిరాక చేయకూడదు, పరంగా చేయకూడదు. ఎలా చేయాలి నేను ఎలా చేయాలి? ఇప్పుడు నేను క్షీరాన్ని ముక్కులో పోసుకున్నట్టుగా చేయకూడదు, నోట్లో పోసుకున్నట్టుగా చేయాలి. క్షీరాన్ని ముక్కులో పోసుకుంది, ముక్కులో పోసుకున్న లోపల కలిపి రుచి తెలియదు. నోట్లో పోసుకుంటే రుచి తెలుస్తుంది, లోపల మీరు చేసే సాధన కూడా రుచి ముక్కులో పోసుకున్నట్టు ఉండకూడదు. క్షీరాన్ని నోట్లో పోసుకున్నట్టు ఎలా ఉంటుందో మీరు అలా మీరు చేసే సాధన కూడా రుచికరంగా ఉండాలి, హితకరంగా ఉండాలి. ఈ సాధన ఎప్పుడు ముగిసిపోతుందో ఎలా అనుకోకూడదు, టేస్ట్గా చేయాలి. చేస్తాంటే మీకు ఆ పదార్థం హైదరాబాద్ వెళ్తున్నామనుకోండి, మీరు ప్రయాణంలో సుఖంగా కూర్చోండి, సుఖంగా ఉండండి, శాంతిగా. హైదరాబాద్ ఎప్పుడు వస్తుంది మీరు? మీరు అశాంతిగా ఉన్నది మాత్రమే హైదరాబాద్ తొందరగా వచ్చేది, బండి ఏడుస్తూ కూర్చోండి మాత్రమే హైదరాబాద్ తొందరగా వచ్చేది. ఆ సుఖంగా హ్యాపీగా కూర్చోండి, మీరు ప్రయాణంలో హ్యాపీగా పీస్గా ఉంది. హైదరాబాద్ ఏది ఏ టైంకి రావాలో ఆ టైంకి వస్తుంది. ఇక్కడ భగవంతుడు చెప్పే సబ్జెక్ట్ అంటే ఇంకా జ్ఞానం రాలేదని ఇంకా జ్ఞానం రాలేదని ఏడుస్తూ కూర్చోకుండా ఆ జ్ఞానం కోసం సంతోషంగా ప్రయత్నించాలి. చేసి ఎఫెక్ట్ ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి, హితవుగా ఉండాలి. మనకు ఎలా ఉండాలి? అహితవుగా ఉండకూడదు, హితవుగా ఉండాలి. ఒకవేళ మీకు భగవంతుడు కనిపిస్తాడనుకోండి, ఈ జన్మల దాకా మీకు మోక్షం రాదంటాడు అనుకోండి, అప్పుడు కూడా మీకు ఏమని తెలుసుకోవచ్చు అంటాడనుకోండి. మీకు ముందు జన్మల వరకు మీకు మోక్షం రాదు అని అంటాడనుకోండి మాట వచ్చి, అప్పుడు కూడా మీకు ఏదో తెప్పించుకోరు. ఏదో అనిపించదు అనుకోండి, వెంటనే మీకు దంటలు ఇచ్చేస్తాడు. కంగారు పడ్డాడంటే అయ్యో మనకు ఏ జన్మల దాకా కాయకుంటాడు, నేను కంగారు పడ్డాడు అనుకోండి, 3000 జన్మలు పెరుగుతాయి. మీ సీక్రెట్ ఇది, కర్మ రహస్యం బాగా అర్థం చేసుకుంటున్నాడు. వాడు మిమ్మల్ని పరీక్ష చేయడానికి ఏం చేస్తాడంటే, ఎలా నువ్వు సాధన చేస్తున్నావు, నీకు 1000 జన్మల దాకా నీకు లిబరేషన్ లేదు, శాల్వేషన్ లేదు, నీకు ముక్తి లేదు, నువ్వు దేహబంధం నుంచి పునర్జన్మలోంచి విడుదల పొందాం, పునర్జన్మలోంచి విడుదల పొందాలని చెప్తాడనుకోండి, మీరు కంగారు పడ్డారనుకోండి, 1000 జన్మలు కలుగుతారు, 2000 జన్మలు తొలగిస్తాడు. మీరు ఏమి కంగారు పడాలనుకోండి, ప్రయత్నం ఉంటారనుకోండి, మీ ఇష్టం నీ సంకల్పం ఎలా ఉంటే అలాగే చేయాలనుకోండి, మనుషులు గంటలు మీరు ఇచ్చి వెళ్ళిపోతారు. మీ కర్మరహస్యం మనకు అర్థం కావాలి. ఈ ప్రపంచం గురించి తెలుసుకునేటువంటి విశేషం ఏమి? ఈ ప్రపంచం ఏమి లేదు అయ్యా, దాని గురించి యోచించడానికి, దాని గురించి మీ టైం వేస్ట్ చేసుకోవడం, ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం కానీ అంతకంటే ఏమి లేదు. అది గౌతమ బుద్ధుడు అంటాడు, ఏ దేశం వెళ్ళి చూసినా, ఏ మూలకం వెళ్ళినా ఉన్నీ ఆరోగ్యాలు కదా, అక్కడ ఏముంది? రైలు కదా ఆనందం ఉంటా. బయటికి వెళ్ళి ఎవరింటికి వెళ్ళి చూసినా, ఏ దేశం వెళ్ళి చూసినా రాగద్వేషాలు తప్పించి ఉంది లోకంలో. మీరు మాట్లాడేప్పుడు సాఫ్ట్గా మాట్లాడాలి, స్వీట్గా మాట్లాడాలి, అది కూడా సాధనలో భాగం అవుతుంది, అది కూడా మీ మనసుకు అంతర్దృష్టి కలగజేస్తుంది. మీరు ఎవరి వరకు మాట్లాడుతూ ఉంటారు, అది కూడా తపస్సు, అది కూడా ఒక తపస్సు. సాఫ్ట్గా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? స్వీట్గా మాట్లాడాలి. కొంతమందికి ఆ ఎమోషన్ గురుతారా సార్, బ్యాలెన్స్డ్గా అలాగే ఉంటారు కొంతమంది. మీకు ఉదాహరణ మనకు ఎక్కువ గౌతమ బుద్ధుడికి ఉదాహరణ, ఎమోషన్ గురవుతారు అసలు వాళ్ళు, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. అంటే బుద్ధుడు ఏమంటాడంటే, నువ్వు ఎవరినైనా చూసి అసూయ పడుతున్నావు అనుకో, అనుకో మాట వస్తుంది, మరి అసూయ వెనక్కి దాక్కోవడానికి నీకు 10 జన్మలు పడుతున్నాను. నువ్వు ఎవరైనా చూసి అసూయ పడుతున్నారనుకోండి, మళ్ళీ అసూయ పోతే కానీ నీకు జ్ఞానం కలగదు, అసూయ పోతే కానీ నీకు జ్ఞానం కలగదు. అసూయ వెనక్కి దాక్కోవడానికే కనీసం 10 జన్మలు నీకు పట్టవచ్చు. ఎంత జాగ్రత్తగా ఉన్న పుస్తకాలు చదవడం కాదు, మనం అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేసినప్పుడు కష్టకాలం మనకు తెలుస్తుంది. మనం ప్రాక్టీస్ చేయటం లేదనుకోండి, ఈ డిఫికల్టీస్ మనకు తెలియదు. అదే చెప్తాక దిగిన వాడికి లోతు తెలుస్తుంది కానీ దిగిన వాడికి లోతు తెలియదు కదా. అసలు సాధన చేసేవాడికి అందులో ఉన్న కష్టకాలు తెలుస్తాయి, సాధన చేయడం ఏం తెలియదు. సాధన చేయకుండా పుస్తకాలు చదువుతుంది, దాన్ని పుస్తకాల పురుగులు అంటారు. నేను పుస్తకం ఎంతసేపు పుడితే గైడ్ చేయడానికి నువ్వు విషయం చెబుతుంది, అంతవరకే సాధన చేయవలసింది నువ్వే, బాగుపడవలసింది నువ్వే, ప్రయత్నం చేయవలసింది నువ్వే, పుస్తకం చేయదు. ఇంకా దాంట్లో సూచనలు ఉంటాయంటే ఒకసారి గ్రహించి అర్థం చేసుకుని అభివృద్ధిలోకి రావాల్సింది. అంటే మనలో అజ్ఞానం ఉన్నప్పుడు ఇంకో మనిషిలో జ్ఞానం ఉన్నప్పుడు మనకు అర్థం కాదు. ఎంత ప్రయత్నం చేసిన అర్థం ఇంకా మన అజ్ఞానం అర్థం అవ్వను. అయితే మీ ప్రపంచం గురించి ఆలోచించడానికి పెద్ద అది ముఖ్యమైనది కాదు, అదంత ఇంపార్టెంట్ కాదు, అంత పెద్ద ప్రయోజనకరమైనది కాదు. దాని గురించి నువ్వు పెద్ద రీసెర్చ్ చేసి నువ్వు అన్ని టైం వేస్ట్ చేసుకోక్కర్లేదు. ప్రపంచం గురించి ఆలోచించే బదులు నువ్వెవరో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే తొందరగా నువ్వు శాల విషయం వస్తుంది, పునర్జన్మల నుంచి విడుదల నీ మనస్సుకి మూలం నీ హృదయంలో ఉండి ఏదైతే నీకు నేరుగా వ్యక్తం అవుతుందో ఆ నేను యొక్క మొదలు ఆ నేను యొక్క మూలం నీ లోపల ఉంది. అక్కడికి వెళ్ళి నువ్వు ఉండగలిగితే నీ స్వరూపం నీకు వ్యక్తం అవుతుంది. ముఖ్యమైనది తెలుసుకోగలిగిందే, అక్కడ ఉంది కానీ బయట లోకంలో ఏమి లేదు. అంటే నువ్వు చేత చూడబడేది కానీ అది నువ్వు కాదు. ప్రపంచం నీ చేత చూడబడేది, నీ చేత చూడబడేది నీది నిజం కాదు. నీ చేత చూడబడేది ఏది నిజం కాదు, లోపలే కాదు. నీ చేత చూడబడేది ఏది నిజం కాదు. అంటే ప్రపంచం ప్రపంచం అనుకుంటా ఉంటుండట ఏంటి వీళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవటం మానేసి నా గురించి తెలుసుకుంటారు పిచ్చముందు ఒకటి పోయింది. ప్రపంచం కూడా అనుకుంటాల్సింది ఏదైనా పిచ్చుకులే తయారైనంటే వీళ్ళందరినీ వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటే బాగుంది, వాళ్ళు బాగుపడతారు. వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవడం మానేసి నన్ను గురించి తెలుసుకోవడం మొదలెడుతున్నారు. టైం వేస్ట్ చేసుకుంటారని అది బాధపడుతున్నారు. ఏది ప్రపంచం ఈ పిచ్చుకుండా కూడా వీళ్ళందరూ ఇలా తయారవుతున్నారని చెయ్యండు. వాళ్ళు నా గురించి తెలుసుకోవడానికి బదులు వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు బాగుపడతారు కదా అని ప్రపంచం కూడా అనుకుంటండి. ప్రపంచం మనం పైగా అనుకోవడం కాకుండా వెనకాల కూడా చేస్తున్నట్టు ఇలా తిరిగి తక్కువ దగ్గమకుండా అయిపోయారు. వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవడం మానేసి మన గురించి తెలుసుకుంటారని మనలో ఏముంది, మనలో సారం ఏమి, కానీ మనలో ఏదో సారం ఉందనుకుని వాళ్ళు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని ప్రపంచం నేను చూసి పరిహాసం చేస్తుంది, ఎగతాడు చేస్తుంది. నీకు గ్రహించే శక్తి ఉంటుంది, అది తెలుస్తుందిగా నీకు. నాకు అన్ని అన్ని సంగతులు చూసాను, అన్ని విషయాలు చూసాను. ఎందరో మహానుభావులని మహాత్ములు దర్శించాను, ఎందుకు పెద్ద పెద్ద వాళ్ళని ఎంతమందిని నేను దర్శించాను. కానీ కొన్ని సాధన కూడా చేశాను, సాధన కూడా అసలు బొత్తిగా తెలియని వాళ్ళు కాదు. కొన్ని సాధన కూడా చేశాను, ఎంతో మంది మహానుభావులను కూడా దర్శించాను అని మీరు చెబుతున్నాడు. భగవాన్ ఏమంటాడంటే నేను చదివాను, నాకు తెలుసు, నేను చూశాను అంటున్నావు, ఆ నేను ఎవడో నేను తెలుసా అంటున్నాడు. నేను చదివాను, నేను చూశాను, నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు అని చెబుతున్నాడు కదా. నువ్వు అది తెలుసు అంటున్నావు, నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, అది చూశాను, ఇది నేను చూశాను అంటున్నావు, ఆ నేను ఎవరో నీకు తెలుసా? అది తెలుసు, నాకు ఇది తెలుసు అని చెప్తే ఇది నేను ఎవరో నువ్వు ముందు చెప్పవయ్యా, అది చెప్పగలవు నువ్వు, అది నీకు తెలియదు, అది అజ్ఞానం. అంటే నీ ప్రశ్నే నాకు అర్థం కావటం లేదు. అంటే నువ్వు భక్తులు ఎవరికి నీ ప్రశ్నే నాకు అర్థం కావటం లేదు. అంటే నువ్వు నేర్చించవయ్యా, నా ప్రశ్న నీకు అర్థం అర్థం ఎలా అవుతుంది? ఆలోచిస్తే అర్థం అవుతుంది, ఆలోచించకపోతే అర్థం ఎలా అవుతుంది? కాబట్టి ఈ సబ్జెక్ట్ కూడా ఎవడైతే శ్రద్ధగా వింటారో, ఎవడైతే జిజ్ఞాసులు కాదో, ఎవడైతే ముముక్షులు కాదో వాళ్ళ దగ్గర ఈ సబ్జెక్ట్ చెప్పకూడదు. మన మెటాఫిజిక్స్ కూడా ఆత్మజ్ఞానం కూడా ఎవరికైతే ముముక్షత్వం లేదో, ఎవరికైతే జిజ్ఞాస లేదో, ఎవరికైతే తెలుసుకోవాల్సిందో తెలుసుకోవాలన్న కాంక్ష ఎవరికైతే లేదో వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ చెప్పకూడదు. ప్రశ్న నేను వేసి ప్రశ్న నువ్వు ఆలోచించు, ఆలోచించకుండా నీకు ఎలా తెలుస్తుంది? భగవాన్ తల్లి ఎప్పుడైనా దుఃఖపడతా ఉన్నారు. అప్పుడు ఎవరైనా మీ అమ్మగారు దుఃఖపడుతున్నారని భగవంతుడు చెప్తే భగవాన్ ఏమన్నారంటే దుఃఖం అంతా బయటకు వచ్చేది మంచిదే కదా, ఆ దుఃఖం బయటకు రాకుండా లోపల ఉండిపోతున్నా అనుకోండి, మళ్ళీ దుఃఖపడటానికి పునర్జన్మలు వస్తాయన్నారు. నువ్వు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి ఇంటికాడ మీరు కంగారు పడకుండా, ఆ కష్టం ఇంకొక ఆ కష్టం ఇంకొక జ్ఞానం కలగడానికి కారణం కావచ్చు, లేకపోతే ఇంకో మంచికి కారణం కావచ్చు. మీరు కంగారు పడక్కర్లేదు. ఇంకా మనకంటే ఎక్కువ భగవంతుడికి తెలుసు మన జీవితాన్ని ఎప్పుడు మలుపు తెప్పాలో, మనకంటే ఎక్కువ భగవంతుడికి తెలుసు. దెర్ ఇస్ ది డెస్టినీ, దెర్ ఇస్ డెలివరీ, ద షేప్ సవరెన్స్. మీకు ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టం మీకు వచ్చినట్టు భగవంతుడికి తెలుస్తుంది. భగవంతుడికి తెలియకుండా మీకు ఆ కష్టం రాదు. ఏ ఎందుకు ఆ కష్టాలు మీరు మిమ్మల్ని పంపాడు, ఏ ఫార్మాటర్ మీడానికి బయటకు తీసేయడానికి ఆ కష్టాన్ని పంపాడు, మీకంటే ఎక్కువ భగవంతుడికి తెలుసు. మన గురించి మనకంటే కూడా భగవంతుడికి ఎక్కువ తెలుసు. కానీ మన గురించి మనకు ఎక్కువ తెలుసు అనుకుంటున్నాం. మీ గురించి మీకేం తెలియదు సొమ్మ అంటానికి ఒకసారి కష్టాలు పడుతుంది.
పేషెన్స్ 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 ఇన్ఫినిట్ పేషెన్స్. ఓర్పు ముఖ్యం. ఈ వేదాంత మార్గంలో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు, హృదయం యొక్క లోయల్లోకి దిగాలనుకున్న వాళ్ళకి ఓర్పు ఓర్పు సహనం సహనం అంతులేని సహనం ముగింపు లేని సహనం. అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి పొందాలనుకునే వాళ్ళకి అందరికీ కాదండి. సహనం సహనం ముగింపు లేని సహనం అత్యంత అత్యంతమైనటువంటి గాఢమైనటువంటి సహనం అంతులేనటువంటి సహనం. దానికి సిద్ధపడి ఈ మార్గంలో ప్రయాణం చేయాలి. మనం తపాకాలు పేరుపోయినట్టు పేరుపోతాడు మనకు చేయడం రెండు వంద సార్లు పేరుపోతాం. తపాకాలు అలా పేలితే అలా పేరుపోతూ ఉంటాం మనకు జ్ఞానం. పేషెన్స్ పేషెన్స్ ఎండ్లెస్ పేషెన్స్ ఇన్ఫినిట్ పేషెన్స్ సుప్రీం పేషెన్స్. ఇంకా నీ దగ్గర ఎందుకు కష్టపడు కష్టాన్ని పంపుతాడంటే ఎవరో నీకు తెలుసు అనుకుంటున్నావు, నీకు తెలియదు. ఆ తెలివి బట్ట ఒక్కొక్కసారి ఒక కష్టాన్ని పంపుతాడు. నీ హృదయం యొక్క లోతుని పెంచడానికి ఈశ్వరుడు, ఈశ్వరుడికి తెలియకుండా నీకు ఆ కష్టం రావటం లేదు సుమా. అది మీ ప్రశ్న నాకు అర్థం అవటం లేదు. ఈ నేనెవరో అని మీరు అడుగుతున్నారు. ఈ నేనెవరో అంటే ఆ ప్రశ్న నాకు అర్థం కావటం లేదని అంటే భగవాన్ ఏమంటున్నారంటే నువ్వు యోచించు ఆలోచించు, ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది. అంటే వాడెవరుతున్నాడంటే వాడు పేరు చెబుతున్నాడు. నువ్వు ఎవడో అని అడిగితే అంటే వాడు పేరు చెబుతున్నాడు. ఆ పేరు నీ దేహానికి ఎవరు బాగా అర్థం చేసుకునే రిపీటెడ్గా మీరు మరణం చెందిస్తున్న విషయం కోరుతుంది. ఒకటి లోపం, రెండు నామం. మనకు అజ్ఞానం పెరగటానికి, అవిద్య పెరగటానికి, మాయ పెరగటానికి రెండే కారణం. ఒకటే అర్థం చేసుకోండి, ఇంకేం అక్కర్లేదు. ఫండమెంటల్గా బాగా అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు మన అజ్ఞానం పెరగటానికి, మనలోని మాయ పెరగటానికి, మన ఎవరో మనం తెలియకపోవడానికి ఇతరుల కారణం కాదు. మన రూపం మన నామం, మన రూపం మన నామం. మనం బతికేది కూడా మన రూపం కోసం మన నామం కోసం బతుకుతుంది. అంటే లోపలటువంటి అహంభావనకి ఆహారాన్ని సప్లై చేసేది ఎవరంటే మన రూపం మన నామం. ఎల్లమ్మ మంచివారు పుల్లమ్మ మంచివారు కాదని చెప్పడం పనే కదా. ఎల్లమ్మ చేసిన పనిని బట్టి ఎల్లమ్మ మంచిది అంటున్నాం, పుల్లమ్మ మంచి పని చేయలేకపోతే పుల్లమ్మ చెడ్డది అంటున్నాం. అదే ఒక పని, మంచి చెడ్డ నిర్ణయించేది ఒక పని. అయితే నీ లోపం ఒక పక్కన పెట్టు, నామాన్ని ఒక పక్కన పెట్టు, పనిని ఒక పక్కన పెట్టి నీకు సృష్టి లేదు, లోపం లేదు. మన లోపల ఈ అజ్ఞానం పెరగడానికి మన లోపమే కారణం, మన నామే కారణం, మన పేరే కారణం. రూపం వచ్చాక పేరు పెడతారు, అది ఇంటికి పెడతారు, వ్యవహారానికి పెడతారు. అదే మనం అనుకుంటున్నాం. ఆచార్య స్వామి గారు అంటారు, దేహబుద్ధి పెంచుకుంటూ, దేహాభిమానం పెంచుకుంటూ, నామబుద్ధి పెంచుకుంటూ, తన పేరు మీద తన కాంక్ష పెంచుకుంటూ మోక్షం పొందాలి అనుకోవటం ఎటువంటిదంటే నరసాపురం గోదావరిలో ఉన్న మొసలిని నమ్మి ఈ పక్క నుంచి ఆ పక్కకు నన్ను తీసుకెళ్ళిన మొసలి మీద ఆధారపడి మొసలి మీద కూర్చున్నవాడు ఎటువంటి వాడు. మొసలు దాటిస్తుందండి ఆ సకినటి బుద్ధి రేవు దాటించి, రేవు దాటించని మొసలు నమ్మునికి మొసలు మీద కూర్చున్నవాడు ఎటువంటి వాడు. తన రూపాన్ని తన నామాన్ని దేహం మీద అభిమానాన్ని, తన కీర్తి మీద అభిమానాన్ని, దేహబుద్ధిని దేహాభిమానాన్ని ఎత్తి పెట్టకుండా ఈ పెట్టుకుని మోక్షం పొందటం అనేది అటువంటిది అన్నారు స్వామివారు ఆచార్య స్వామివారు. ఇంకొకటి గుర్తు పెట్టుకుని బాహ్య కారణాల వల్ల నీకు ఏదైనా సంతోషం వస్తుంది అనుకోండి, అది ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలో దుఃఖం కింద మారిపోతుంది. ఇప్పుడు నీకు ఏదో కొన్ని సంతోషాలు వస్తున్నాయనుకోండి, ఆ సంతోషానికి కారణం నీకు బాహ్య కారణం అనుకోండి, అది ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలో మొత్తం నీ సంతోషంతో దుఃఖం కింద మారిపోతుంది. అది కొంత టైం పడుతుంది అంతే, అంతకంటే ఏమిటే. నీ ఏదైతే ప్రతి మానవుడు నేను నేను అని అంటాడు, ఆ నేను యొక్క మొదలు నీకు తెలియకపోతే, ఆ నేను యొక్క మూలం నీకు తెలియకపోతే, ఆ నేను యొక్క ఆది నీకు తెలియకపోతే నీకు తత్వం తెలియదు, ఈశ్వరుడు అంటే ఏంటో కూడా నీకు తెలియదు, నీకు సుఖం తెలియదు, శాంతి తెలియదు. మీరు ఆ నేను యొక్క మొదలు తెలియకపోతే మీ తత్వం కూడా తెలియదు. ఆ తత్వం తెలియదంటే మీరెవరో నీకు తెలియదు. ఆ నేను యొక్క మూలంలోనే నీ స్వరూపం ఉంది. ఆ నేను యొక్క మూలం నీకు తెలియకపోతే నీ స్వరూపం కూడా నీకు తెలియదు. నీ స్వరూపం ఎప్పుడైతే నీకు తెలియదో నీకు ఆనందం కూడా అందదు. అంటే మీకు ఎన్ని సమస్యలు ఉన్నా ఈ నిద్యాలేనిని ఈ మాయలేనిని ఈ దొంగలేనిని తీసుకు పక్కన పెడితే నీ ప్రశ్నలు నీ సమస్యలు నీ సందేహాలు నీ సంశయాలు నీ ఒక్కసారి పరిష్కారం అయిపోతాయి. దొంగలేని ఉన్నంతకాలం ప్రశ్నలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, సందేహాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, సంశయాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాన్ని తీసి పక్కన పెడితే ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. గురి తీసి పక్కన పెడితేనే దొంగ నేను తీసి ఒక పక్కన పడితే దొంగని ఎలా బతుకుతుంది చెప్పండి. దేని మీద ఆధారపడి బతుకుతుంది? లోపం మీద, నామం మీద. అయితే ఇప్పుడు ఈ కుర్చీ తీసేశారనుకోండి, మీరు ఎక్కడ పడతాను? కింద పడతాను. నేను కుర్చీలో కూర్చున్నాను, ఈ కుర్చీ మీరు లాగేశారనుకోండి ఎక్కడ పడతాను? కింద పడతాను. అలాగే దొంగ నేను ఆధారంగా ఏముంది? లోపము, నామ రూపము, పేరు. ఆ రెండు చేసేస్తే అది ఎక్కడ అగాధంలో వెళ్ళి కూరుకుపోతుంది, పత్త లేకుండా పోతుంది. అంటే బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఫండమెంటల్ విషయాలు ముందు మనం బాగా అర్థం చేసుకోవాలి. ఆ వేరే సమస్య ఎవరు ఇతర సమస్య కాదు, ప్రభుత్వం సమస్య కాదు, నీ సొంత సమస్య, నీ సొంత సమస్య, నీ నేనత్వం కాదు, నీ అత్తగారిది కాదు సమస్య. ఆ సమస్యని బీజాంలోనే రాబోయే జన్మలో ముందు పరిష్కారం చేసుకోవాలి. అది ముందే ఆ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి నీ బంధువులు స్నేహితులు నీకున్న ఆస్తిపాస్తులు వచ్చి సహకారం చేస్తాయని కొడుకు. ఆ సమస్య నీది అంటే ముందే పరిష్కారం చేసుకోవాలి, ప్రయాణం ముందే చేయాలి. అంటే నీకు అది ఎలా చేయాలి? నోటుకు నేర్చుకోవాలి. అంటే బయట వస్తువులు మీరు ఎలా చూస్తున్నారో మనోనేత్రంతో మీ లోపల ఏమున్నాయో మీరు చూసుకోవాలి. ఆ నోటుకు నీ చూస్తే మీ లోపల బలగనక మీకు తెలుస్తాయి. అప్పుడు మీకు అయ్యో నువ్వు తొలగించుకోవాలి ధ్యాస కలిగి, మీ ధ్యాస ధ్యానం కింద మారుతుంది. ధ్యాస లేకపోతే ధ్యానం రాదు, ధ్యాస లేకపోతే ధ్యానం రాదు. ఇప్పుడు ఏం చూసినా అంటే సరే మీరు ఏదో లోపల చూపంటున్నారు, మీరు ఆ లోపల చూపి ఎంతో కొంత నేర్చుకుంటాం అనుకోండి, గురువు సహాయం మాకేమైనా ఉంటుందంటే గురువు సహాయం లేకుండా ఎలా ఉంటుంది అయ్యా? గురువు సహాయం ఉంటుంది, గురువు సహాయం అడగక్కర్లేదు, ఉంటుంది గురువు సహాయం, ఉండనే ఉంటుంది. ప్రత్యేకంగా గురువు సహాయం అడగక్కర్లేదు, ఎప్పుడూ ఉంటుంది గురువు సహాయం, ఎప్పుడూ ఉంటుంది. అంటే ఎంతకాలానికి చేస్తాడండి గురువు సహాయం, ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు మనం. ఎంత టైం తీసుకుంటాడు గురువు సహాయం చేయడానికి అంటే, అంటే ఏమని చెప్తున్నాడంటే గురువు సహాయం నీకు ఇప్పుడే చేయగలడు లేదు నువ్వు భరష్ట్ అవుతావు. అంటే సాధక నువ్వు ఎంతవరకు పరిపక్వ స్థితికి వచ్చావు, ఎంతవరకు నువ్వు తట్టుకోగలవు అది చూసి నేను అనుగ్రహాన్ని పంపిస్తాను. నేను గురువు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? గురువు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకసారి రామకృష్ణుడు గారు కూర్చుని స్వామీజీ అన్నాడు నాకు మోక్షం కావాలన్నాడు. ఒకసారి స్వామీజీ దగ్గరికి పెట్టేసి ఆయన కాలు చూడాలి కాన్నెత్తి అన్నాడు గౌడంలో రామకృష్ణుడు. అయ్యో నా ఇంటికాడ వాళ్ళు ఉన్నారు, నీళ్ళు ఉన్నారు, మా అమ్మ ఉంది, మా అన్నయ్య ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, మా చెల్లెలు ఉండే, మా మేనత్త ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నన్ను ఏం చేస్తున్నాం అని భయపడి ఎవరికి స్వామీజీ ఇప్పుడు ఏం మోక్షం కావాలి మాట ఎరికేకలు ఏంటి అన్నాడు. అంటే మీకు అర్థం కాదు ఇక్కడ అని సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావు? నువ్వు పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అంటే గురువు ఏం చేస్తాడు? నీ సూర్యని మెచ్చుని చేస్తూ ఉంటాడు, సూర్యని మెచ్చుని చేస్తూ ఉంటాడు. కానీ నీకు తెలియదు నీ అభివృద్ధి కూడా గురువు తెలిసినట్టు నీకు తెలియదు. గురువు అంటే దేహం కాదు, గురువు అంటే ఈ దేహం కాదు. తెలియక గురువు అంటే దేహం మీరు అనుకుంటున్నారు. అనవసరంగా అనవసరంగా మీరు ఇవ్వవలసిన ప్రాముఖ్యత కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఈ దేహానికి ఇస్తున్నారు. గురువు అంటే ఈ దేహం కాదు, అంటే గురువు అంటే ఈ దేహం కాదు కాబట్టి దేహం పోయినా గురువు అనుగ్రహం ముందే పనిచేస్తుంది. గురువుతో మనకి జన్మాంతరం అనుభవం అంటే ఇంకా శ్వాస పోయినా గురువు మీద విశ్వాసం. ఇంజిన్ ఏకాలు పెట్టి తగిలిస్తే పెట్టి ఇంజిన్ కూడా అలాగే వెళ్ళిపోతుందో ఆ గురువు అనుగ్రహం ఉన్నప్పుడు మనకు ఆ శాలివేషన్ పొందే వరకు, ఆ లిబరేషన్ పొందే వరకు, మనకు ఆ ఉన్న స్థితి మనకు వ్యక్తమయ్యే వరకు గురువు అనుగ్రహం మనం వెంటాడుతూనే ఉంటుంది. అది పొద్దు న్యూయార్క్ డాక్టర్ గారు చెప్పింది, అదే నీకు బాగా డబ్బు ఉందనుకోండి, నువ్వు బయలుదేరుస్తావనుకోండి అనుకోండి, మీ డబ్బు మీ దుఃఖాన్ని ఆఫ్ చేస్తున్నా. మీకు బాగా డబ్బు ఉందనుకోండి, ఏదో కారణం వల్ల మీకు భయం వేస్తుంది అనుకోండి, మీ డబ్బు మీ దుఃఖాన్ని ఆఫ్ చేస్తుందని అడిగాడు. జీవితంలో డబ్బు అనేది ఒక భాగమే, కానీ డెబ్బై సర్వస్వం కాదు. అంటే నేను అమెరికా గురించి అడిగితే చెప్పిన మాట నీకు భయం వేస్తుంది, భయం వేస్తే నీకు వెంటనే ఏమొస్తుంది, దుఃఖం వస్తుంది. నీ ఇంటి నుండి డబ్బు ఉంది, ఆ డబ్బు ఎందుకు ఆడుకుంటున్నది నీ దుఃఖాన్ని. గురువు చేసే పనులు జ్ఞాపకం చేయక్కర్లేదు, అది ఎప్పుడు చేయాలో గురువు చూసుకుంటాడు. నీ పని నువ్వు చేసేదే నువ్వు చేయి, స్వప్రయత్నం కాల పరిపక్వం ఈశ్వర కాదు. నీ ప్రయత్నం ఏదో నువ్వు చెయ్యి, నీకు ఎఫర్ట్. అదే చేసేది మట్టికి మెకానికల్గా చేయి, హృదయపూర్వకంగా చెయ్యి, చిత్తశుద్ధితో చెయ్యి. కాలం కలిసి వస్తుంది సార్, గురువు అనుగ్రహం కూడా ఉండదు ఉంది. దానివల్ల నువ్వు పునర్జన్మలోంచి విడుదల పొందుతావు. అంటే రమణ మహర్షి గారిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే తాత్కాలిక ప్రయోజనాలని ఆశించడం కాదు, పెర్మనెంట్ క్యూర్. ఇంకా రోగం తగ్గిస్తే మళ్ళీ అది రాకూడదు. తాత్కాలికంగా చేసే పనే అసలు ఆ పని జోడితే పోడైనా ఒకవేళ మంచి గురువు కాకపోవాలి అనుకున్నా మీరు అనుకున్నా ఆయనకి ఏమి నష్టం లేదు. అంటే ఏ పని చేస్తే అది పెర్మనెంట్గా ఉండాలి ఆ క్యూర్. తాత్కాలికంగా గోళపాటకంగా ఉండదు, ఆయన టీచింగ్ కూడా గోళపాటకంగా ఉండదు. అయినందరూ జీవితంలో మీరు చేసుకునే పని గుర్తుపెట్టక్కర్లేదు. వాళ్ళు పని నుంచి పెట్టేస్తే జ్ఞానం వస్తుంది అనుకుంటున్నాయమ్మా. ఏం నుంచి పెట్టక్క, నువ్వు చేసుకునే పని నీ డ్యూటీ ఏదో నువ్వు జాగ్రత్తగా చేసుకుంటూ ఉండు. అప్పుడు నువ్వు ఆ పనిలోనే నువ్వు ముగ్గుతూ ఉండాలి. ఆ పని పని చేసుకుంటే ఆ పనిలో నువ్వు బాగా ముగ్గాలి. ఆ ముగ్గునప్పుడు సత్యం నువ్వు సత్యాన్ని తెలుసుకోవడం కాదు, ఆ సత్యం నీకు దర్శనమవుతుందా ఎలా ఉంటుంది. నువ్వు యోగ్యతన్నప్పుడు అర్హతన్నప్పుడు పని చేస్తూ నువ్వు ముగ్గినప్పుడు నువ్వు పూర్తిగా తీరేటప్పుడు నీ లేదు నిలే చేదు నువ్వు పొలతనం చెల్లితనం ఒకరు ఏమి లేకుండా నువ్వు నీటికున్న పాడు స్వీట్గా అయిపోయినప్పుడు సత్యాన్ని నువ్వు తెలుసుకోవడం కాదండి, నీకు తెలియపడకుండా ఎలా ఉండదు. ఏదైతే నేను నేను అనుకుంటున్నావో, ఏదైతే నాది నాది అనుకుంటున్నావో నీకు అతీతంగా అసలు సత్యం ఉంది. అది నువ్వు నీకు యోగ్యత కలిగితేనే కానీ అది నీకు తెలియబడదు. యోగం దేనికంటే మన మనస్సు యొక్క చాపల్యం ఆపు చేయడానికి యోగం. మనస్సు యొక్క చాపల్యం ఆగిపోయాక దానికి ఏకాగ్రత వచ్చాక దానికి పవిత్రతం వచ్చాక దానికి అంతర్ దృష్టి కలుగుతుంది. అంతర్ దృష్టి ఎప్పుడైతే కలిగిందో దాని మూలంలోకి అది ఎన్నో వరకు విశ్రాంతి తీసుకోగలదు. దాని మూలంలోకి ఎన్నో జరుగుతుంది, మనకు అంతర్దృష్టి కలగాలి. అసలు ఈ గురు అనుగ్రహం వల్ల ఈ శ్రేణి గురి మీరు అంతర్దృష్టి కలగాలి. కానీ ఆ కరెంట్ ఆ బుద్ధాన్ని తన మూలంలోకి వెళ్ళి వరకు ప్రయాణం చేస్తూనే ఉంటుంది. వెళ్ళి తన మూలంలోకి అది వెళ్ళి అక్కడ ఉండి అది అదృష్టం అయిపోతుంది. మన ఉదయంలో బ్రహ్మడు ఉన్నమాట నిజం, మనంలోనే వేస్తుందన్నమాట నిజం. కానీ అది మూలం మీకు ఎందుకు అనిపిస్తుందంటే ఎవరి ఇతర కారణం కాదు మీ అలవాట్లు అని చెప్తారు. ఇప్పుడు మోక్షం ఎందుకు, జ్ఞానం ఎందుకు, ఎందుకు ఇప్పుడు మా పని సుఖంగా ఉండగలా అని మీరు అనుకుంటున్నారు ఎవరైనా. ఇంకా ఇప్పుడు మాకు మోక్షం ఎందుకంటే మాకు ఎందుకు, జ్ఞానం ఎందుకు, మా పని బాగానే ఉందని మీరు ఎవరైనా అనుకుంటున్నారా. ఏమండి మా పని బాగానే ఉందనుకుంటే మా నాలుగు రోజులు ఆహారం పెంచాలంటే ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నిజమైతే మనకు దుఃఖం రాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నిజమైతే దుఃఖం రాదు. నిజం కాదు కాబట్టి మనకి దుఃఖం వస్తాం. అన్నిలోంచి దుఃఖం వస్తున్నా కానీ నిజంలోంచి దుఃఖం రాదు. మాకు ఏ రకంగా దుఃఖం ఏదో చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలోనే. తాత్కాలికంగా ఇప్పుడు నిజమనుకుని మనకి సాయంకాలం వచ్చేస్తుంది కేవలం. నువ్వు అక్కడ ఎవరైతే ప్రేమగా చూస్తున్నారో వాళ్ళు ఒకసారి మీకు ఎదురు తిరిగారనుకోండి వెంటనే మీకు దుఃఖం వచ్చేస్తారు. ఇప్పుడు బాగున్నారనుకోండి మీరు, మీరు ఎవరైతే ప్రేమగా చూస్తున్నారో వాళ్ళు ఒకసారి మీకు ఎదురు తిరిగారనుకోండి వెంటనే మీకు శాంతి పోతుంది, వెంటనే మీకు దుఃఖం వచ్చేస్తుంది. అది నిజమైతే రాదు. ఆ నిజాన్ని మీరు తెలుసుకునే వరకు మీ జీవితం దుర్భరంగా ఉంటుంది. ఏ జన్మ కాదు జన్మ అంటే మీకు ఆ లోపలటువంటి నిజమైన జీవితం, ఆ శాశ్వతమైన పెర్మనెంట్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్, ఆ పెర్మనెంట్ పీస్ ఉండవయ్యా ఒకటి ఉంది నీ లోపల ఉందా, చైతన్య ప్రభావం నీ లోపల ఉంది. ఆ శ్రవంతిలో చెయ్యి నువ్వు ఐక్యము. అప్పటివరకు నీకు ఈ శవాన్ని మైతం తప్పదు, ఈ చావులు తప్పవు, పుట్టుకులు తప్పు. ఒక చైతన్య ప్రవాహం, ఒక చైతన్య శ్రవంతి నీ ఉదయంలో ప్రవహిస్తాను, నీళ్ళు అందులో లేనుకో. అప్పుడు ఆనందమే ఆనందం, సుఖమే సుఖము, శాంతియే శాంతి.
అది ఆనందం ఎలా ఉంటుంది? స్వతంత్రంగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది? స్వతంత్రంగా ఉంటుంది. అది కండిషన్స్ వల్ల వచ్చేది కాదు. ఇది భగవాన్ చెప్పిన చివరి భాష ముగింపు వ్యాఖ్య ఏంటంటే, మీరు అందరూ బజార్లో సఫలం జరుగుతుంది అనుకుంటున్నారు, ప్రపంచంలో సఫలం జరుగుతుంది అనుకుంటున్నారు. బజార్లో సఫలం లేదు, ప్రపంచంలో సఫలం లేదు. మీ స్వరూపంలో సఫలం ఉంది, మీ హృదయంలో సఫలం ఉంది. మీ స్వరం కోరుకోవటంలో పొరపాటు లేదు, అది ఎక్కడుందో మీరు తెలుసుకోకపోవటం పొరపాటు. మీ స్వరూపంలో సుఖం ఉన్నప్పుడు బజార్లో అది ఎలా జరుగుతుంది? అయ్యా భగవాన్ చెప్పి టీచింగ్ చూడండి. మీ హృదయంలో సుఖం ఉన్నప్పుడు మీ హృదయంలో హృదయంలో ఎడితే సుఖం తెలుస్తుంది, కానీ మార్కెట్లో అదే మీకు ఎలా తెలుస్తుంది? అది ఎక్కడ ఉందో సుఖం ఎక్కడ ఉందో ఇక్కడికి వెళ్తే మీకు సుఖం అందుతుంది, కానీ మీ మార్కెట్లో తిరిగితే మీకు సుఖం ఎలా అందుతుంది? అంటే నీ బజార్లో సుఖం అందడం ఇంకా బజార్లో లేదు కాబట్టి అది ఎక్కడుంది? నీ లో నీ స్వరూపంలో ఉంది. అంటే నీ స్వరూపం నీకు తెలియదుంటే నువ్వు సుఖ సంబంధంలో నువ్వు లైన్ అవుతావు, అందులో ప్రవచిస్తావు. ఇప్పుడు మళ్ళీ మరి న్యూయార్క్ లాక్టర్గా లేరుకు వచ్చినా సెటిల్ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. ఆనందం ఉంది, డబ్బు ఏ పాటు శాంతి ముందు డబ్బు ఏ పాటిది? సంతృప్తి ముందు కంటెంట్ ముందు డబ్బు ఏ పాటిది? నీ హృదయం ముందు సుఖం ముందు డబ్బు ఏ పాటిది? అయ్యా అంచేత డబ్బు వల్ల ఆనందం రాదు. నువ్వు ఆనందం కంటే డబ్బు గొప్పది అనుకున్నావు, శాంతి కంటే డబ్బు గొప్పది అనుకున్నావు, అంచేత నువ్వు తెచ్చుకోడయ్యో. అందుకు నేను డాక్టర్ అయ్యాను. నీ డాక్టర్ గారు అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అరుణాచల ఈ మధ్యన ఒక ధర్మం అని నేను తిరువణిలో అయినప్పుడు ఒక దొర చూడన్నా, నీ పద్ధతి చూస్తుంటే ఏదో ఒక జన్మలో ఒక జన్మలో నువ్వు తిరువణిమలలో బతికేయమ్మా అనిపిస్తుందమ్మా. ఒక దొరకట ఏం చెప్పారంటే, నీ పద్ధతి నీ గోళకం చూస్తుంటే పూర్వం తిరువణిమలలో ఏదో ఒక జన్మలో ఉన్నాయేమో, ఒక సంచారం చేసేయము, భూమి మీద తిరిగేయము అని అన్నాను. ఒక జన్మ అంటే 5 జన్మలు ఇక్కడ ఉన్నానని చెప్పాడు. నీ తిరువణిమలయాన్ని కూడా లేదు నా ఇల్లు అనుకుంటున్నాను. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అరుణాచల నేను అనగా, నేను అనగా నిశ్చ ఆనందముగా నిరుచి స్థితి కరణింపు అరుణాచల అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అరుణాచల అరుణాచలమును స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల
శాంతి ఉన్నప్పుడు మనకి శాంతి విలువ తెలియదు, శాంతి లేనప్పుడు శాంతి విలువ తెలుస్తుంది. శాంతి 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 శాంతి. కృష్ణుడు ఏది నిజమైన శాంతి అని చెప్పాడంటే గీతలో బాహ్య కారణాలు ఏ కారణం కూడా మీ శాంతిని కలపలేదో కొలపలేదో భగవంతుడు చెప్తాడు చూడండి. వాడు మనకి గంగ శాంతి మనకి వస్తా ఉంటుంది. పొద్దున ఉద్యోగులు పచ్చడి బాగుంది అనుకోండి మనకి శాంతి, పొద్దున ఉద్యోగులు తింటాను కదా మనకి పచ్చడి బాగుంది అనుకోండి గంటని శాంతి అందుకుంటాను గంగ శాంతి. ఆ ఉద్యోగులు పచ్చడి బాగాలేదు అనుకోండి వెంటనే పోవడం. ఈ శాంతి పోవడానికి మన గంగ శాంతి పోవడానికి కొన్ని క్షణాలు చాలా పచ్చడి పడవచ్చు పచ్చడి బాగోవచ్చు చాలు దొంగ శాంతి. ఏంటన్నది దొంగ శాంతి? కృషి చేస్తాడు మీకు ఏది నిజమైన శాంతి అంటే బాహ్య కారణాల వల్ల, బాహ్య కారణాలు ఏ కారణం కూడా అది దేహ కారణం వచ్చింది ఒక కారణం వచ్చింది ఏ కారణం కూడా మీ శాంతిని కదపలేదో కొదపలేదో అది నిజమైన శాంతి. మన కృష్ణుడు చెప్పిన దూరం అక్కర్లేదు. ఆ ఇడ్లీలో శక్తి బాగోలేదు అనుకోండి ఇంకా అంతా మన శాంతి అంతా పోతుంది. ఇంకా కళ్ళంతా నీళ్ళు వచ్చేస్తుంది, ఇంట్లో వాళ్ళందరి మీద కోపం వచ్చేస్తుంది. కోపం రావడానికి పెద్ద కారణం అక్కర్లేదు, పచ్చడి పాడు చేస్తే రాదు. మన ప్రాక్టికల్గా మన గైడ్ మీ జీవితం ఇలాగే ఉంది. పుస్తకాలు మనకి భగవద్గీత ఉపనిషత్తులు పెద్ద పెద్ద చదువుతున్నాం మనం. ప్రాక్టికల్ లైఫ్లో వచ్చేటప్పుడు ఇలా ఉన్నాం. ఓం శాంతి, ఈ శాంతి కృష్ణుడు చెప్పిన శాంతి అంటే బాహ్య పరిస్థితులు కానీ బాహ్య కారణాలు కానీ బాహ్య సంఘటనలు కానీ ఈ శాంతిని కదపకూడదు కొడపకూడదు, అది నిజమైన శాంతి. శాంతి శాంతి.